சிவாய நமக, சிவாய நமக, ஓம் நம சிவாய். சிவாய நமக, சிவாய நமக, ஓம் நம சிவாய. ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய. அருணாச்சலம், அருணாச்சலம், அருணாச்சலம். இருபது மனம் அப்பன்பட கிராமம் விச்சேஸ்வரம். அப்பன்பள்ளி இக்கட வெங்கடேஸ்வர சுவாமி க்ஷேத்திரம், திவ்ய க்ஷேத்திரம், வெங்கடேஸ்வர சுவாமி க்ஷேத்திரம். అంటే మీరు అవకాశం వారందరూ కూడా ఇంతకుముందు దర్శనం చేస్తే సరే సరే ఈ ఊరు విడిచిపెట్టి వెళ్లే ముందు మీరు స్వామి దర్శనం చేసుకుని వెళ్ళవచ్చు. వెంకటేశ్వర స్వామి క్షేత్రం అది. పూర్వం చాలా ఎక్కువ మంది వచ్చేవారు ఈ క్షేత్రాన్ని దర్శనం చేయటం, స్వామి దర్శనం చేయటం. స్వామి అంటే సొత్తి గలవాడు, సొత్తి గలవాడిని స్వామి అని పిలుస్తారు. ఈ లోకం మీది కాదు, నాది కాదు, మధ్యలో వచ్చాం, మధ్యలో వెళ్ళిపోతాం. ఈ లోకం మీది కాదు, నాది, మధ్యలో వచ్చాం, మధ్యలో వెళ్ళిపోతాం. ఈ లోకం, ఈ సృష్టి అంతా ఎవరిదో ఆయనే స్వామి అంటారు. అంటే మీ వస్తువులు మీరు ఎలా జాగ్రత్తగా చూసుకుంటారో ఈ సృష్టిని కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత స్వామికి ఉంది. మీ వస్తువుని జాగ్రత్తగా చూసుకోమని మేం చెప్పక్కర్లేదు, మీరు బాగా చూసుకుంటారు. అలాగే ఈ లోకం అంతా కూడా ఏదో మనం ఉద్ధరిస్తున్నాం, మనం ఉద్ధరిస్తున్నాం అనుకుంటాం, కానీ ఉద్ధరించడానికి మనం అంటూ లేము, అంతా ఆయనే చూసుకుంటాడు. ఒక ఆయన చేతిలో పనిముట్లుగా ఉంటాం మనం అంతే. ఒకవేళ ఏదో మన ద్వారా ఏదైనా మంచి పని జరిగినా ఆయన చేయించిందే కానీ మనం చేసేది కాదు. అలా ఆ తలంపు తీసుకొచ్చిన వాడు ఆయన, చేయించేవాడు ఆయన, చేయించే శక్తిని ఇచ్చేవాడు ఆయన. మనమంటూ లేము, ఉన్నాం ఉన్నాం అనుకోవటం వల్లే పాడైపోయాం. అంటే స్వామి అంటే సొత్తి కలవాడు. ఈ సృష్టి అంతా ఎవరైతే, ఈ సృష్టికి అంతర్యామిగా ఎవరైతే ఉన్నారో, సృష్టికి యజమాని ఎవరో, ప్రభు ఎవరో, ఆయనే స్వామి, ఆయనే యజమాని, ఆయనే కర్త. భగవంతుడు అనేక రూపాల్లో వస్తూ ఉంటాడు ఈ లోకంలోకి, అనేక రూపాల్లో వస్తూ ఉంటాడు. భగవంతుడు ఏ రూపంలో వచ్చినా భక్తుడు గుర్తించగలడు, కానీ భక్తుడు కానివాడు గుర్తించలేడు. మీ భర్త ఎవరైనా ఒక ఆ వేషం మార్చేసి ఇంకో వేషంలో వచ్చారనుకోండి, మేము గుర్తించకపోయినా మీ భర్తను మీరు గుర్తించగలరు, వేషం మార్చుకుని వచ్చిన. అలాగే భగవంతుడి రూపం మార్చుకుని ఎన్ని రూపాల్లో భగవంతుడు వచ్చినప్పటికీ భక్తుడి మటుక రూపాన్ని చూసి భగవంతుడు యొక్క అవతారం అనేది గుర్తించే శక్తి ఒక భక్తుడికే ఉంటుంది, కానీ భక్తుడు కాని వాడికి ఉండదు, అది భక్తుడికే సాధ్యం. భక్తుడు కానివాడు గుర్తించలేడు భగవంతుడు. అంటే భక్తి మనం అందరం కల్టివేట్ చేస్తేనే కానీ రాదు. ప్రపంచంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి, అనేక భోగాలు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. మనం ఎంత కాదనుకున్నా భగవంతుడి పాదాల మీద భక్తి కలిగే వరకు ఈ ఆకర్షణలోంచి, భోగాల్లోంచి, వాసనలోంచి, తలంపుల్లోంచి బయటికి రాలేము. ఎక్కడ రుచి దొరకాలి మనకు. ఆ రుచి దొరికే వరకు బయట గోడల్లోంచి రావటం కష్టం. నువ్వు అంతటా ఉన్నావు, భావోర్ములు ఎప్పుడు ఆగిన అరుణాచల, నువ్వు అంతటా ఉన్నావు, సూక్ష్మ రూపంలో ఉన్నావు, వెరీ సటిల్, సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఉన్నావు, అణు రూపంలో ఉన్నావు, సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఉన్నావు. అంటే నువ్వు ఇంద్రియాలకి అందవు, మనస్సుకి అందవు, లేవంటే ఉన్నావు, సటిల్గా ఉన్నావు, సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఉన్నావు, అంతటా ఉన్నావు, నా హృదయంలో కూడా ఉన్నావు. అట్టి నిన్ను గుర్తించడానికి, అట్టి నిన్ను గ్రహించడానికి, అట్టి నిన్ను అనుభవైక్యం చేయటానికి, నా హృదయంలోని నిన్ను, స్వామిని, నేను స్వామి అయిన నిన్ను పొందటానికి ఈ తలంపులు, ఈ వాసనలు నాకు ఎప్పుడు ఆగిపోతాయి అరుణాచల, ఈ బలజనతలు ఎప్పుడు ఆగిపోతాయి అరుణాచల, భావర్ములు ఎప్పుడు ఆగిన అరుణాచల, నువ్వు అంతటా ఉన్నావు, నా హృదయంలో కూడా ఉన్నావు. కానీ నా హృదయంలోనే ఉన్నా ఉండటం, కానీ నేను పొందలేకపోతున్నాను. పొందలేకపోవడానికి కారణం ఏ బలజనతలు, ఈ దేహాభిమానం, తర్వాత ఆ మనస్సు చుట్టూరు దేహం చుట్టూరు తిరగటం, ఏదైతే కాదు అదే మౌనం అనుకోవటం. కాని దాన్ని మనం ఏదైతే సహజంగా ఉంటాం, సహజంగా ఉంటాం తేలిక, కానీ నటించడం కష్టం. జీవితంలో సహజంగా ఉంటాం తేలికే, కానీ నటించడం కష్టం. మనం దేహం కాకపోయినా మనసు కాకపోయినా దేహంగా ఉండి మనస్సుగా ఉండి నటించడం నేర్చుకున్నాం. అంటే జీవితం అంతా కృత్రిమం. మనందరం యాక్టర్స్, దేహం కాదు మనస్సు కాదు, కానీ మనం ఎలా ఉన్నాం, దేహంగా ఉంటున్నాం మనస్సు అంటే నటన నేర్చుకున్నాం. అలా నటిస్తూ ఎదురు దేహం చనిపోతుంది. శాస్త్రంలో ఏమనుందంటే, మనం 100 సంవత్సరాలు బతికామనుకోండి, అప్పుడు దాకా ఎలాగ బతకామనుకోండి కూడా అనుకుందాం. 100 సంవత్సరాలు బతికితే చివరి రోజు వరకు నేర్చుకుంటూనే ఉండాలని చెప్పారు. ఏదో 10th క్లాస్ చదివి బయటకు వచ్చేసాం, ఇంజనీర్ బిఏ చదివి బయటకు వచ్చేసాం అనుకోకుండా, 100 సంవత్సరాలు బతికితే చివరి రోజు వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి పాఠాలు. అంటే మనం చక్కదిద్దుకు మన మనసుని చక్క పెట్టుకోవడానికి మన మనసుని అంటే చివరి రోజు వరకు మనం నేర్చుకుంటూనే ఉంటుంది. కానీ పాఠాలు మనం బాగుపడం, మనల్ని మనం సంస్కరించుకోలేము, మనల్ని మనం చక్క పెట్టుకోలేము. ఇల్లుని చక్క పెట్టుకోవడం తేలిక, మనసును చక్క పెట్టుకోవడం కష్టం. ఇల్లు దుడుపుకోవడం తేలిక, మనసును దుడుపుకోవడం కష్టం. అంటే 100 సంవత్సరాలు జీవిస్తే 100 సంవత్సరాలు చివరి రోజు వరకు ఆ ప్రాణం పోయే వరకు నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకు? మనం బాగుపడటం కోసం, అంటే మనల్ని మనం పవిత్రం చేసుకోవడం కోసం. ఎన్నో విషయాలు లోకంలో మనం మంచి విషయాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. పార్వతి, పర్వతరాజు కుమార్తె పార్వతి, ఎక్కడ చెప్పుకున్నాం మనం? మరిగిపురంలో చెప్పుకున్నాం. పార్వతి తన వైభవాన్ని ఒకసారి చూపించాలనుకుంది పర్వతరాజుకి. మన సత్యసాయిబాబా గారు మహిమలు ఎలా చేస్తున్నారో చాలా మహిమలు చేసి చూపించింది తండ్రికి. చాలా మహిమలు, ఎన్నో మహిమలు, మనం ఊహించినటువంటి మహిమలు చేసి చూపించింది. మన ఎవరైనా చెన్నారెడ్డి గారి దగ్గర పిఎస్ గా చేసేవారు ఒక ఆయన, ఆయన ఎప్పుడో వస్తూ ఉంటారు, ఆయన రమణ భక్తులు మా ఇంటికి వస్తూ ఉంటారు. ఆయన చెన్నారెడ్డి గారి, చెన్నారెడ్డి గారి భార్య ఆయన పిఎస్ అని రిటైర్డ్ డిఎస్పీ ఆయన. ఒకసారి చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉండగా బాబా దగ్గరికి వెళ్ళారంట. చెన్నారెడ్డి గారికి ఏం ఇవ్వలేదంట, చెన్నారెడ్డి గారి భార్యకి ఇవ్వలేదంటే ఈయనకి ఏదో వస్తువు తీసి ఇచ్చారంట, వాళ్ళిద్దరికి ఇవ్వలేదంట. చెన్నారెడ్డి గారు ఏం మాట, బయటకు వచ్చాక చెన్నారెడ్డి గారి భార్య ఇదేంటో, నాకేవ్వలేదు మా ఆయనకి ఇవ్వలేదు నీకు ఇచ్చేసాడు ఏంటో వస్తువు, ఏమా ఇది అంతా ఆయన లేరని చెప్పాడు. అదంతా ఆయన లేదంటే మనం ఏం చెప్తాం? అది నేను అడిగానంటే నాకేమన్నా అడిగాను, అదంతా అంటే ఏమో అది ఎందుకు ఇచ్చాడో మనకు తెలియదు, వాళ్ళిద్దరికి ఎందుకు ఇవ్వలేదో మనకు తెలియదు. మన తమిళనాడు వెళ్తే చీఫ్ మినిస్టర్కి ఏదో ఇవ్వలేదు, పక్కన కూర్చున్న వాళ్ళకి ఇచ్చాడు ఏదో, అది ఎందుకు ఇస్తాడో తెలియదు, ఎందుకు ఇవ్వటం లేదు తెలియదు. అంటే భగవంతుడి నిర్ణయం ఎలా ఉంటుందో మనం తొందరగా ప్రశ్నించడానికి వీల్లేదు. అది నేను చెప్పేది, మన ఆయన యొక్క సంకల్పాన్ని మనం అంగీకరించటం. ఆయన ఎందుకు ఇచ్చారు, మాకెందుకు ఇవ్వలేదు అనే ప్రశ్నలు అలా రాకూడదు. భగవంతుడి సంకల్పం ఎలా ఉంటే అలాగే ఇంకా. బాబా గారు కూడా భగవంతుడి చేతిలో పనిముట్టి కింద ఉంటారు, అందుకు నేను చెప్తా అంటారు. ఆ బాబా గారు కూడా, ఆయన కూడా ఈశ్వరుడి చేతిలో పనిముట్టుకొని ఉంటారు. అయితే మనం 100 సంవత్సరాలు జీవిస్తే ఏదో మనం నేర్చుకునేది అయిపోయి, మనం నేర్చుకునేది పూర్తి అయితే అజ్ఞానులు ఎంచుకున్నాం, అవిద్యలు ఎంచుకున్నాం, క్షోభలు ఎంచుకున్నాం. మనం నేర్చుకునేది పూర్తి అయిపోయింది అనుకుని అజ్ఞానులు ఎంచుకున్నాం, దేహాభిమానులు ఎంచుకున్నాం. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆ నేర్చుకోవడం అనేది 100 సంవత్సరాలు జీవిస్తే చివరి రోజు వరకు నేర్చుకుంటూ ఉండాలి, మనల్ని మనం బాగుపడుతూ ఉండాలి. అప్పుడు కానీ మనకు అంతరా సూక్ష్మ రూపంలో ఉన్న ఈశ్వరుడు, హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడు మనం అనుభవేక యోజ్యం చేసుకోలే. భావర్ములు ఎప్పుడు ఆగిన అరుణాచారంటే, నీకు లోపల సత్యదర్శనం అయ్యే వరకు తలంపులు ఆగు. ఆ తలంపులు ఏదోటో ఆ బలహీనతల్లోంచి, ఆ టెండెన్సీ, ఆ బ్యాడ్ టెండెన్సీలోంచి ఏదోటి వస్తూ ఉంటాయి. ఏదో వాసన, అది మంచి వాసన అవచ్చు, చెడ్డ వాసన అవచ్చు, ఏదోట ఆ లోపల నిన్ను ఏ వస్తువు అయితే నీకు ఉందో ఆ వస్తువుని మరుగుపరిచేయని ఈ తలంపులే, ఈ వాసనలే, ఈ బలహీనతలే, ఈ సంస్కారాలే, అవి ఎప్పుడు ఆగుతాయి అరుణాచలేశ్వరుడు. బావగారు మూలు ఎప్పుడు ఆగిన అరుణాచరావు. ఎందుకు మీకు ఎందుకు చెప్తున్నాను, లోపల ఆత్మజ్ఞానం అది పైన అది పార్వతి వాళ్ళ తండ్రి గారికి చాలా మహిమను చూపించారు. ఇవన్నీ చేసి చూపించా బాగానే నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించన్నాడు ఎవడ పర్వతరాజు. ఇవన్నీ బాగానే ఉన్నాయి చమత్కారాలు, చమత్కారాలు ఈ జిమ్మిక్కులు అన్ని బాగానే ఉన్నాయి. ఆ పార్వతిని అడిగితే నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించు, ఆత్మశాంతిని ప్రసాదించు, లోకంతో మనోదేహములతో ఇంద్రియాలతో సంబంధం లేనటువంటి శాంతిని సుఖాన్ని నాకు ప్రసాదించు, ఈ జిమ్మిక్కులు చాలా చేసి చూపించా, ఈ జిమ్మిక్కులకి ఏంట్లే అన్న కూతురిని అన్నాడు. ఈ జిమ్మిక్కులకి ఏంట్లే అని అప్పుడు స్పష్టంగా చెప్పింది పార్వతి. ఏం చెప్పిందంటే అది నాకు చేత కాదు, నువ్వు సత్పురుషులు సహవాసం చెయ్యాలి, నువ్వు సజ్జన సాంగత్యం చెయ్యాలి, నీ పూర్వపుణ్యం వల్ల తగిన గురువు నీకు దొరకాలి, ఆ గురువు దగ్గర నువ్వు ఆ జ్ఞానం తాలూకు శ్రవణం చెయ్యాలి, ఆత్మజ్ఞానం తాలూకు వైభవాన్ని నువ్వు శ్రవణం చెయ్యాలి. శ్రవణం చేసి మననం చేసి ఆ నిజిజ్ఞాసాలు దాన్ని పొందుతావు, కానీ అది నేను ఇచ్చేది కాదు, నువ్వు పుచ్చుకునేది కాదని చెప్పింది. ఈ జిమ్మిక్కులు ఏదో చేసి చూపించా, నువ్వు అడిగింది నేను ఇచ్చేది కాదు, నువ్వు పుచ్చుకునేది కాదని పార్వతి పర్వతరాజుకి చెప్పింది. దానికి పూర్వపుణ్యం ఉండాలి, సజ్జన సాంగత్యం ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి, ఆ పూర్వజన్మ యొక్క అనుబంధాన్ని బట్టి, ఆ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి, పూర్వజన్మ పుణ్యాన్ని బట్టి గురువు యొక్క మంచి గురువు దొరకాలి, అది మనకు నేర్చుకోవాలని బుద్ధి కలగాలి. ఇన్ని వస్తేనే కానీ నీకు ఆత్మజ్ఞానం పొందే అవకాశం నీకు లేదని పార్వతి పర్వతరాజుతోడు చెప్పి రామకృష్ణ పరమహంస ఒక సందర్భంలో ఒక మాట చెప్పాడు. ఇది మనం దేవుణ్ణి ఏదో ఉద్యోగం ఇప్పించమని అడుగుతూ ఉంటాం, అయితే అన్నం పెట్టమని అడుగుతూ ఉంటాం, లేకపోతే బట్టలు పెట్టమని అడుగుతూ ఉంటాం, ఇంటికాడ ఏదైనా ఇబ్బందిగా ఉంది ఇబ్బందులు తీర్చమని అడుగుతూ ఉంటాం. ఇవన్నీ మనకు భగవద్గీతలో చెప్పాడు వీళ్ళందరూ భక్తులని. డిస్ట్రెస్ లో ఏదైనా దుఃఖంలో ఉండి భగవంతుని ప్రార్థించినా వాడికి వాడు భగవంతుడే, ఆ వాడు భక్తుడే, జ్ఞానం కోసం ప్రార్థించిన భక్తుడే, ఇంటికాడ ఇబ్బందులుంటే ఇబ్బందులను తొలగించమని కోరిన వీళ్ళందరూ భక్తులే. కానీ రామకృష్ణ పరమహంస ఏం చెప్పాడంటే, నీకు అన్నం మీకు అన్నం కావాలంటే మీ అమ్మ పెడతాను కదా, నీకు బట్టలు కావాలంటే మీ అమ్మ ఇస్తాను కదా బట్టలు, ఈ బట్టలు ఈ గొడవ ఎందుకురా, నువ్వు భగవంతుని ప్రార్థిస్తే ఆత్మజ్ఞానం కోసం ప్రార్థించుకున్నాడు. ఎన్నాళ్ళు చూసినా బట్టలు అన్నం భగవంతుని పెడితే వింటారా, మీ అమ్మే పెడతాంది, జ్ఞానం కదా భగవంతుని పరిస్థితి. ఎన్నాళ్ళు తిరుగుతాయి అన్నం చుట్టూరు బట్టల చుట్టూరు, అన్నం అవసరమే, దేహం ఉందని చెప్పి బట్ట అవసరం అన్న అవసరం, ఇదే పని నీకు. అన్న వస్త్రాలకు లోటు లేకుండా చెయ్యి, అన్న వస్త్రాలకు లోటు లేకుండా, అన్న వస్త్రాలు నీకు తల్లిదండ్రులు ఇస్తున్నారు కదా, అంచేత అన్న వస్త్రాలు అడగడం పొరపాటు కాదు. అంటే ఈశ్వరుడు యొక్క దయ లేకుండా, ఈశ్వరుడు నీకు లోపం ఉన్నటువంటి ఆ హృదయంలో ఉన్న చైతన్యాన్ని నీకు తెలియపరచాలనుకున్నప్పుడే నీకు తెలియపడుతుంది, కానీ కేవలం నీకు తెలియచేట్లలో తెలియపడదు. అడగవలసింది అడగటం మానేసి అన్నం అని ఏడుస్తామంటారా రోజు అన్నాడు. దరిద్రుడికి ఆకలి ఎక్కువని అన్నం ఎన్నాడు అన్నం అని ఏడిస్తా, అన్నం పెట్టుబడి ఉన్నారు కదా, బట్టలు ఏడుస్తున్నామంటే మీ అమ్మ మీ నాన్న నీకు బట్టలు పెడుతున్నారు కదా, బట్టలు పెడుతున్నారు ఇంట్లో నీకు అన్నాడు. అంటే అసలు జ్ఞానం యొక్క వైభవం నీకు తెలియటం లేదు, జ్ఞానం కోసం అడుగు, అన్న వస్త్రాలు అడిగితే ఇంకేం చచ్చిపోయే వరకు అన్న వస్త్రాలు పడగానంటే అన్న వస్త్రాలు అవసరం లేదని ఏం చెప్పటం లేదు. ఇంక అదే గొడవ, చనిపోయే వరకు అన్న వస్త్రాలు లోటు లేకుండా చేయి, అన్న వస్త్రాలు లోటు లేకుండా చేయడం. అంటే భగవంతుడు లోపల ఉంది, అంతర్యాముగా ఉన్నాడు, ఈశ్వరుడు అంతర్యాముగా ఉన్నాడు, అనురూపులో ఉన్నాడు. అయితే వాడికి అనుభవంలోకి రావటం లేదు మనకు, వాడు అనుభవంలోకి రాడు. ఎవడు ఆ ఈశ్వరుడు యొక్క ఈశ్వరే నీకు లోపలన్న వస్తువు తెలియపరచాలనుకున్నప్పుడు లోపలన్న వస్తువు తెలియబడుతుంది, కానీ ఈ లోపల నీకు సాధ్యము కాదు. అంచేత అడిగితే అది అడుగురా, జ్ఞానం గురించి అడుగు. ఈశ్వరుని అడిగితే జ్ఞానం గురించి అంచేపు అన్నము అన్నాడు. ఇదే గొడవ నీకు, అంటే అన్నం అక్కర్లేదని కాదు, అన్నం గొడవ నీకు, ఇదే అడగటం. నీ దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగి ఇలా పచ్చగా ఉండి రేపు ఎండిపోయే విషయాలు నువ్వు అడిగేది, అది పచ్చగా కనిపిస్తారు ఇప్పుడు ఎండిపోతాను, అదే నువ్వు అడిగే విషయాలు దేవుడి దగ్గరికి వెళ్ళి అది ఏది అడగాలో నీకు తెలియటం లేదు. నీకు ఏది అడగాలో ఏది పొందాలో నీకు తెలియటం లేదు. నేను ఈస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి నుంచి ముగ్గురు ఇచ్చారు నాకు. ఏది ఊరు అక్కడ అన్నవరం దగ్గర ఉంది, అన్నవరానికి 20 మైళ్ళ దూరం ఉంటుంది. వాళ్ళని ఒక ఆయన మెడికల్ రిప్రజెంటేటివ్, ఒక ఆయన ఏమో అరటిపళ్ళు వ్యాపారస్తుడు, ఇంకొక ఆయన ఏమో ఏదో బిఎస్సీ ఏదో చదువుకుని కంప్యూటర్ ఏదో ఉద్యోగం చేస్తున్నాడు. కంప్యూటర్ ఉద్యోగం ఆడు ముగ్గురు వచ్చారు. వచ్చారు ఏమన్నానంటే అరటికాయ వ్యాపారస్తుడు ఏమన్నానంటే, ఏమంటే నేను మా ఇంట్లో పెళ్లి చేసుకోమంటున్నారు, మా ఇంట్లో పెళ్లి చేసుకోమంటున్నారు, అంచేత ఇంట్లో ఉంటే పెళ్లి చేసేసి ఇలా ఉన్నారు అని అరుణాచలం వెళ్ళిపోతానండి, మీ సలహా అడగటానికి వచ్చాడు. ఒకడు అయిపోయినాడు. ఇంకోడు ఏమన్నాడంటే కంప్యూటర్ ఉద్యోగస్తుడు, ఏమన్నాడు పెళ్లి మానేస్తానంటున్నాడు, నేను మట్టికి పెళ్లి మాను, మా మేనమామ కూతురు నేను చేయమంటాడు, చేయను అంటున్నారంటే చేసి ఇలాగా అనుగ్రహించమని, మా మేనమామ కూతురు ఇలా చేసి ఇలా నాకు చేసుకోవాలని ఉందంటే అది ఏం మాట్లాడతాను, అది అనుగ్రహించడం నేను అక్కడ ఉన్నాడు. ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ కూడా ఏదో అడిగాడు, నాకు గుర్తు రావటం. మొత్తం ముగ్గురు ఇచ్చారు, ఈస్ట్ ముగ్గురు తూర్పు గోదావరి జిల్లా నుంచి ఇచ్చారు. ఈ ఇంతకీ మొట్టమొదటి ప్రశ్న ఏంటి, అట్టికాయ వర్తకుడు, అది ఫైనాన్స్ వ్యాపారం కూడా చేస్తాడు. డబ్బు వడ్డీలు ఇస్తా ఉంటాడు, మనం తీసుకుంటా ఉంటాడు, ఏదో ఏదో చిన్న కార్లకు మోటార్ సైకిల్కి ఫైనాన్స్ ఏదో డబ్బు ఇస్తా ఉంటాడు, తీసుకుంటాడు. అది ఏలేశ్వరం మర్చిపోయింది, ఏదో ఏలేశ్వరం ఏదో ఉంది అక్కడ ఊరు ఈస్ట్ కూడా అన్నవరం దగ్గర. సరే ఇదేమన్నాంటే అరుణాచలం ఏం చేస్తావని అడిగాను నేను, ఎక్కడ కూర్చుంటావు ఏం చేస్తావు అక్కడ, నువ్వు చేసి పని ఏంటి అరుణాచలంలో అని చెప్పి నీకు అంటే మీకు అర్థమవుతానంటే ఎక్కడికో పారిపోతే జ్ఞానం వచ్చేస్తుంది. మనకు చాలా మంది ఉద్దేశం ఏంటంటే మనకు అంటే మన దేహం భగవంతుడు ఒక దేహం ద్వారా పని పురవహిస్తాడు, అది ఇష్టంగా చేయాలి ప్రేమగా చేయాలి. భగవంతుడికి ఆ పని చేసే విధానం తెలుసుకుని చెయ్యాలి, ఆ పని ఎలా చేయాలో తెలుసుకుని చెయ్యాలి, ఇష్టంగా చెయ్యాలి ప్రేమగా చెయ్యాలి, కోరికతోటి చేయటం కాదు ప్రేమగా చెయ్యాలి. ఇప్పుడు మీరు ఇంజనీర్లు ఉన్నారనుకోండి, డాక్టర్లు ఉన్నారనుకోండి, ఏదైనా మీరు మీ వ్యాపారస్తులు ఉన్నారనుకోండి, వచ్చే డబ్బు వస్తూ ఉంటుంది, మీ చేతిలోని పని శ్రద్ధగా చేయాలి, అది మనం నేర్చుకోవచ్చు. మీరు చేతిలోని పని శ్రద్ధగా చేయకుండా ప్రేమగా చేయకుండా డబ్బు 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 అంటే వచ్చే డబ్బు వెనక్కి వెళ్ళిపోతుంది. అలా కాదు, మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే డబ్బుని అడగక్కర్లేదు, దాని అంతలో అలా వస్తా ఉంటుంది వెళ్ళిపోతా ఉంటుంది, వస్తా ఉంటుంది వెళ్ళిపోతా ఉంటుంది. వంతిని కింద నీళ్ళలాగా వంతిని కింద నీళ్లు వస్తా ఉంటే వెళ్ళిపోతా ఉంటే వంతిని కింద నీళ్లు వస్తాయి. అంటే వైద్యం చేసే వాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ ఏ వృత్తి చేసుకున్నా మీరు చేసుకుని వృత్తి మీద మనసు పెట్టి చేసుకుంటే డబ్బు వస్తూ ఉంటుంది వెళతా ఉంటుంది. చేతిలోని పని మానేసి డబ్బు 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 అంటే ఎలా వస్తుంది, ఆ గొడవ కాదు. చేతిలోని పని శ్రద్ధగా చేయండి, డబ్బు వస్తుంది, అన్ని వస్తాయి మీకు, డబ్బు వస్తుంది, శాంతి వస్తుంది, అమృతత్వం పొందుతారు, అన్ని వస్తాయి. అంటే చేతిలోని పని శ్రద్ధగా చేయాలి. ఇప్పుడు ఎందుకు అతని తోడే ఏం చెప్పారంటే అట్టికాయలు వర్తకం నువ్వు చేసుకో, అట్టికాయ వర్తకం నువ్వు మానక్కర్లేదు, నీ జ్ఞానానికి అట్టికాయ వర్తకం ఏది అందులో మోసం, ఎథిక్స్ తోడి మోసం చేయకు, ఎవరినీ అట్టికాయ వర్తకంలో మోసం చేయకు, ఫైనాన్స్ కంపెనీలో మోసం చేయకు, ఆ వడ్డీలు రీజనబుల్ గా పుచ్చుకో, అతిగా కాకుండా రీజనబుల్ గా నువ్వు వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నావు, నీకు పొట్టన్న అన్నం తినాలి, నీకు 4 రూపాయలు ఉండాలి, నువ్వు చేసుకునే పత్రం చేసుకో. పెళ్ళో పెళ్ళో పెళ్ళి అంటే ఇప్పుడు నువ్వు పెళ్లి మానేసి అరుణాచలం అయితే ఇంకో 2 ఏళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేస్తే నీకు ఎవడ పెళ్లి చేయడు సంబంధాలు రావు అని చెప్పి పెళ్లి చేసుకోమని చెప్తానండి. అది పెళ్లి చేసుకోవాలా పెళ్లి చేసుకోవాలా మానాలా పెళ్లి చేసుకోవాలా మానాలా అనుకున్నవాడు పెళ్లి చేసుకోవటం మంచిది. అసలు ఆ ప్రారంభంలో పెళ్లి లేకపోతే తలంపు రాదు. ఏది పెళ్లి చేసుకోవాలా మానాలా పెళ్లి చేసుకోవాలా, దేహ ప్రారంభంలో ఆ దేహ ప్రారంభంలో పెళ్లి లేదనుకున్నవాడికి ఆలోచన రాదు. ఏ ఆలోచన, చేసుకోవాలా చేసుకో చేసుకోవాలా వద్దా మానాలని అది అనుకుంటున్నా అంటే అక్కడ పెళ్లి తాలూకు తలంపు ఉందాడికి తెలియకుండా అంతే చేసుకోవటం మంచిది. యేసుక్రీస్తు చెప్పాడు ఇట్ ఇస్ బెటర్ టు మ్యారీ దెన్ టు బర్న్. పెళ్లి చేసుకోకుండా ఉండి కాలిపోవటం కంటే పెళ్లి చేసుకో, ఇట్ ఈజ్ బెటర్ టు మ్యారీ దెన్ టు బర్న్. పెళ్లి చేసుకోకుండా అస్తమాన పెళ్లి గురించి ఆలోచించే బదులు పెళ్లి చేసుకోకుండా కాలిపోయే బదులు నువ్వు పెళ్లి చేసుకోవటం మంచిది. ఇట్ ఈజ్ బెటర్ టు మ్యారీ దెన్ టు బర్న్. ఇంకా అయిపోయాడు. ఇంకెవడున్నాడు, కంప్యూటర్ ఇంజనీర్ ఉన్నాడు, ఆడి మేనమామ కూతురికి వాళ్ళు చేసుకోవాలన్నట్టు ఏం మాట్లాడతాం లేదంటే ఇదో ప్రశ్న. అయితే నేను చెప్పాను, నువ్వు ప్రయత్నం చేయబోయా, నువ్వు ప్రయత్నం చెయ్యి, నీకు జరుగుతుంది. వాళ్ళు ఏదో నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నా, బీఎస్సీ చదివాడు, నువ్వు కంప్యూటర్ ఉద్యోగం చేసుకున్నా, నువ్వు అడిగేది కూడా న్యాయంగానే ఉంది. అంటే వాళ్ళు ఒప్పుకోవచ్చు అవకాశం ఉంది, నువ్వు కొన్ని మధ్యవర్తుల ద్వారా నువ్వు ఊరికే మేనమాం కూతురు చేసుకోవాలో నీ మనసులో అనుకుంటేలాగా దానికి ఏదో తగిన ఉపాయంగా మధ్యవర్తులు ఎవరైనా పెట్టి మధ్యవర్తులు పంపించండి. మీ బంధువులు ఎవరు అక్కడ ఉంటారు కదా, కొంచెం మాట చమత్కారంగా మాట్లాడేవాళ్ళని కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడేవాళ్ళు, కొంచెం మంచి వాళ్ళని ఎవరైనా పంపితే నీకు ఆ పెళ్లి అవుతుందని చెప్పాడు. అయిపోయింది అది, అది రెండవది కోరిక అయిపోయింది. ఈ నువ్వు అరుణాచల్ అతికాలి వర్తకం ఏం చెప్పి నువ్వు అతికాలి వ్యాపారం చేసుకో, అరుణాచలం వెళ్ళాలంటే వెళ్ళి ఏదో సంవత్సరానికి 10 రోజులు 20 రోజులు ఉండి నీకు 4 నెలలకు వెళ్ళాలంటే 5 నెలలకు వెళ్ళాలంటే వెళ్ళు. ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడ చేసుకుని కృషి వదిలేసి నువ్వు పెళ్లి చేసుకోవడం మానేస్తే దేహానికి కాకుండా పరానికి కాకుండా భ్రష్టుడు అయిపోతావు. ఇప్పుడు సంబంధాలు ఏ నీకు మంచి వస్తున్నాయి, చెడగొట్టుకుంటే తర్వాత ఈ సంబంధాలు కూడా రావు, వెళ్ళిరామని పంపిస్తాను. ముగ్గురు ఇచ్చారు ఏలైతున్నది. ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ ఏదో అడిగాడు నాకు అది గుర్తు రావటం లేదు. ఆడికి పెళ్లి అయిపోయింది, మెడికల్ రిప్రజెంటేటివ్కి పెళ్లి అయిపోయింది, ఆడు కృషి చేయడం ఆడు చూసుకుంటున్నాడు, ఆడేదో ఆడు సంపాదించాడు సంపాదించుకున్నాడు, ఆడేదో అడిగాడు అడిగింది నాకేం గుర్తు రావటం లేదు. ఎందుకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే అండి, సన్యాసం అనేది మనసుకు సంబంధించింది, సన్యాసం అనేది మనసుకు సంబంధించింది. అడవులకు వెళ్ళటం కానీ ఎక్కడికో పారిపోవటం నీకు సన్యాసం రాదు. ఎక్కడికో పారిపోవటం వల్ల నీకు సన్యాసం రాదు. ఎక్కడికో పారిపోవటం వల్ల నీకు సన్యాసం రాదు అయ్యా. ఎక్కడికో పారిపోవటం వల్ల నీకు సన్యాసం రాదు. అంటే మనం ఎక్కడికో వెళితే ఏదో ఎక్కడ ఇంటికా నుంచి పారిపోతే ఏదో వచ్చేస్తుందేమో అనుకుంటాం, ఏమి రాదు. పైగా కష్టాలు పెరుగుతాయి మీకు ఇంటికా నుంచి పారిపోతే. జ్ఞానం రాదు కదా, కష్టాలు పెరుగుతాయి. రమణ మహర్షి గారి విషయం వేరు, అలా అనుకరణ పలికి ఆయన దేహ ప్రారంధం, ఆయన దేహ ప్రారంధం ప్రకారం అక్కడ ఉండవలసి ఉంది. తండ్రి పిలిచాడు, కొడుకు వెళ్ళాడు. తండ్రి పిలిచాడు, కొడుకు వెళ్ళాడు, అది వేరు. ఆయన ఏంటంటే ఆయన అరుణాచలం వెళదామా వెళ్ళకూడదా, వెళదామా వెళ్ళకూడదు, ఏది ఏ దేశం నుంచి వచ్చిన అబ్బాయి పెళ్లి చేసుకోవాలా చేసుకోకూడదు ఇలాగ ఆలోచించలేదు. అలాగే రమణ మహర్షి గారు స్నేహితుడు అడిగాడు ఏమనంటే, నువ్వు నీతో స్నేహంగా ఉంటావు కదా అరుణాచలం వెళ్ళిపోతున్నాను ఒక మాట అనేది చెప్పలేదు అంటది. అంటే భగవాన్ ఏమన్నారంటే అది ఆలోచించి వెళ్ళానా అరుణాచలం, నేను అరుణాచలం ఆలోచించి వెళ్ళానా, ఏదో ఒక శక్తి ఒక మహాప్రవాహంలో గడ్డి పొరకి ఎంత తేలిగ్గా కొట్టి కడుతుందో అరుణాచలం ఏదో ఒక మహత్తరమైన శక్తి నన్ను కొట్టుకుపోయింది. అక్కడికి అరుణాచలం కొట్టిపోయింది. ఆ ఉత్తరంలో కూడా ఏమని రాశాడంటే, నా తండ్రి యొక్క ఆజ్ఞ నుంచి శివుడు అనలేదు, అరుణాచల శివుడు అనలేదు. అంటే అరుణాచలేశ్వరుడు పట్టడానికి తండ్రి భావన జనక భావన, దేవుడి భావన కాదు, జనక భావనే, తండ్రి భావనే. ఆయన మన కుటుంబంలో సభ్యుడ్లాంటి వాడే, మన ఫాదర్ లాంటి వాడే, దేవుడు అని కాదు, జనక భావన ఉన్నది. నా తండ్రిని అన్వేషించి నేను వెళుతున్నాను, ఈ శవం కోసం మీరు వెతికి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, ఇది ఒక సత్కార్యం నిమిత్తం వెళతాను. ఈ శరీరం ద్వారా ఏదో మంచి జరగవలసి ఉంది అంచేది, ఈ శరీరం అక్కడ కడతాను కానీ ఇది దీని గురించి మీరు ఇంటికా నుంచి శరీరం వెళ్ళిపోయిందని మీరు ఆందోళన పడి డబ్బులు ఖర్చు పెట్టుకుని శవం కోసం వెతకక్కర్లేదని ఒక నోటు రాసి అక్కడ పడే చెడిపోయాడు. అంచే ఆయన వెళ్లాలని ఆయనకి తెలియదు, ఆయనకి వెళ్లాలని ఆయనకి తెలియదు. ఏదో ఒక అనంత ఒక దివ్యమైన శక్తి ఆ శరీరాన్ని అరుణాచలం మూసిపోయింది. అలా అనుకరణ పనికిరాదు. అప్పుడు ఏ దేశంపై ఆయన అరుణాచలం వెళ్ళిపోయాడు, ఈ అరుణాచలం వెళ్తే ఇక్కడ అట్టికల వర్తకం పోతుంది, ఇక్కడ ఏమో ఇక్కడ పెళ్లి క్యారంటీ లేకుండా అయిపోతాడు, తర్వాత ఏదో ఫైనాన్స్ చేసుకుంటున్నాడు, ఇది అయిపోతుంది, అరుణాచలం ఏం చేస్తాడు, మెచ్యూరిటీ రావాలి కదా వీడికి. ఇప్పుడు కృష్ణుడు గీతలో మాట చెప్పాడు, నువ్వు శరీరంతో అన్ని పనులు వదిలేసి మనసుతో చింతిస్తాను, నువ్వు డంబాచారు అన్నాడు. నువ్వు బాహ్యానికి ఏదో పనులన్నీ వదిలేసి మనసుతోటి ఇంద్రియాలతో ఆ విషయాన్ని చింతిస్తాడు, నువ్వు జ్ఞానం రాదు, నువ్వు చివరికి డంబాచారికి తయారవుతావు అని చెప్పాడు. అడికి డంబాచారని పేరు పెట్టాడు. వాడు ఇహానికి పనికిరాడు, పరానికి పనికిరాడు. అయ్యో సన్యసించడం అంటే ఇక్కడ మనకు ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోక, భగవానే చెప్తున్నారు ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికో పారిపోక్కర్లేదు అంటే మీరెందుకు ఇల్లు విడిచిపెట్టి వచ్చేసారంటే అది ఆయన దేహ ప్రారంభం. ఆయన అంతటా ఆయన రాలేదు, ఆయన అంతటా ఆయన ఇల్లు విడిచి ఆయన దేహం అక్కడ ఉండవలసి ఉంది కాబట్టి అక్కడికి వచ్చింది అంతే. దేశంలో భారతదేశంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అరుణాచలం రావటమే. ఇప్పుడు అరుణాచల్ దేశంలో ప్రపంచంలో అనేక మంది గురువులు ఉన్నారు. మనం భగవాన్ దగ్గరికి వెళ్తామే అంటే మన యోగం ప్రకారం, మన యొక్క ప్రారంభం ప్రకారం ఆ గేటు ద్వారా మనం తరించవలసి ఉంది కాబట్టి వెళుతున్నాం. అంటే అందరూ ఒక్కై స్కూల్లో చదువుకోరు. ఎవరి ప్రారంభాన్ని బట్టి వాళ్ళు ఏది హై స్కూల్లో చదువుకుంటారు, ఏ హై స్కూల్లో చదువుకున్నా చదివే, కానీ మనం ఆ గేటు ద్వారా తరించవలసిన యోగం ఉంది కాబట్టి మనం అక్కడికి వెళుతున్నాం. అంటే అరుణాచలమే క్షేత్రంగా దేశంలో క్షేత్రాలు లేవని కాదు, భగవంతుడు ఆ గేటు ద్వారా తరించడానికి మనకి మన యొక్క ప్రారంభాన్ని అనుసరించి అలా మనకి ఏర్పాటు చేశాడు. అది నీ భగవంతుడి యొక్క నియమం, ఇందులో మన తెలివితేటలేమి లేవు. అయితే ఇల్లు విడిచి వెళ్ళిపోక్కర్లేదు అయ్యా, నువ్వు ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి పారిపోక్కర్లేదు. సన్యాసం అంటే బట్టలు మార్చుకోవడం కాదు, సన్యాసం అంటే బట్టలు మార్చుకోవడం కాదు. ఎవరైనా మరి నీకున్న అనుబంధాలని ప్రపంచంతో నీకేమైనా అనుబంధాలు ఉంటే అనుబంధాలు వదులుకోవడం కాదు. సన్యాసం అంటే వాంఛని మమకారాన్ని విడిచిపెట్టడం. సన్యాసం అంటే ఇల్లు విడిచిపెట్టి పారిపోవడం కాదు. ఎవరైనా మీకు తెలిసిన వారు కనిపించారనుకోరు, మర్యాదగా మాట్లాడకపోవటం సన్యాసం కాదు. కొంతమంది వాళ్ళు కోపం వచ్చి అందరితో మాట్లాడటం మానేసి అది జ్ఞానం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది వాళ్ళ కోపం వచ్చి ఆడ మీద ఇళ్ల మీద మాట్లాడటం మానేసి అది జ్ఞానం అనుకుని చెరక పిచ్చోళ్ళు అయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే కత్తి ఈ ఆధ్యాత్మిక విషయం అంటే కత్తి అంచి మీద నడవటం లాంటిది. జాగ్రత్తగా వెళితే వెళ్ళిపోతాం, లేకపోతే అజాగ్రత్తగా ఉంటే కాలు తెగిపోతాయి. మీకు కోపం వచ్చి నిలిచిపెట్టి వెళ్ళిపోతారనుకోని అది జ్ఞానం కాదు. అది తెలిసిన వాళ్ళతో మాట్లాడారనుకోని కోపం వచ్చి అదేమి జ్ఞానం కాదు. అది కాదు, అది జ్ఞానం. బట్టలు మార్చుకోవడం జ్ఞానం కాదు. అంటే నువ్వు ఎర్ర బట్టలు కట్టుకున్నా చెల్ల బట్టలు కట్టుకున్నా ఏ బట్టలు కట్టుకున్నా లోపల విడిచిపెట్టవలసింది విడిచిపెట్టాలి. ఆ మమకారం విడిచిపెట్టాలి, ఈ రెండు కారాలు విడిచిపెట్టాలి. ఐ అండ్ మైన్ అంటే రామకృష్ణ పరమహంస గారు చెప్పారు. ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాం, పైన కప్పు ఉంది, ఈ బయట సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆ సూర్యుడు ఉన్నాడు బయట, కానీ మనకు కనపడనివ్వడం. ఆ లోపల మనం కూర్చుంటాం, బయట పైన సూర్యుడు ఉన్నాడు. ఈ కప్పు ఏం చేస్తుంది అంటే సూర్యుని మనకి ఈ కప్పు కనపడనివ్వదు, కప్పు కనపడదు. నేను అనే తలంపు, నాది అనే తలంపు, ఐ అండ్ మైన్, నేను అనే తలంపు, నాది అనే తలంపు పై కప్పులాగా నీకు అడ్డొచ్చేస్తాయి. లోపల సద్వస్తువు నీకు ఉన్నప్పటికీ ఈ రెండు కప్పులాగా అడ్డొచ్చేస్తే సద్వస్తువు నీ ఎరుకులోకి రానివ్వు. ఇప్పుడు మనం ఎక్కడ పందిరి కింద కూర్చున్నాం, లేదా పైకి చూసామని కొన్ని సూర్యుడు కనపడ్డా అంటే అక్కడ లేడని కాదు. మనకున్న దేహాభిమానం నశించే వరకు ఆత్మ లోపల సద్వస్తువుతో ఎరుక రాదు. మనోదేహములతో తాదాప్యం మనకున్నంత కాలం మనం కప్పు కింద కూర్చున్నప్పుడు సూర్యుని చూడటానికి పైకప్పు ఎలా అడ్డొస్తుందో మనోదేహములతో మనకి తాదాప్యం ఉన్నంత కాలం లోపల చైతన్యం అది మనకు ఎరుకలోకి రాదు. దాని తాలూకు తాదాక్యం రాదు మనకి. లోపల వస్తువు ఉంది, దాని తాలూకు ఎరుక రాదు, ఉన్నా రాదు. గురువు చేసేది కూడా కొత్తగా మనకి ఇచ్చేది ఏమీ ఉండదు. మనం ఏదిగా ఉన్నాం దాని తాలూకు ఎరుక తీసుకొస్తాడు, అదే గురువు చేసే పని. ఆ ఎరుక రావటానికి ఏ బలహీనతలు, ఏ తలంపులు, ఏ సంస్కారాలు అడ్డొస్తున్నాయో వాటిని నెమ్మదిగా శ్రోగా కాల్చి బూడిచ్చేస్తాడు. వచ్చారు. నేను ఎవరో వచ్చి మా ఇంటికాడ చెప్తున్నారు, ఎవరో వచ్చి చెప్తున్నారు. కొంతమంది ఇతరులను బాధ పెడతాంటే ఆ బాధపడి వాడికి తెలుస్తుంది, కానీ వాళ్ళు పెట్టి బాధ పక్కోడికి కూడా తెలియదు. ఎవరో కష్టకాలు చెప్తూ ఆయన చెప్తున్నారు. కొంతమంది ఇతరులు ఎలా బాధ పెడతారంటే చాలా సైలెంట్ గా బాధ పెడతారు, గొడవగా బాధ పెట్టరు. ఆ పక్కన కూర్చున్న వాడికి కూడా తెలియని వాడు ఎంత బాధ పెడుతున్నారు, అంత సైలెంట్ గా బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు లోకంలో. ప్రతి పెద్ద మనిషి పవిత్రుడు అవ్వాలని అక్కడ లేదు. కొంతమంది అలా పెద్ద మనిషి కింద కనిపించి ఇతరులు అలా పీడిస్తూ ఉంటారు, బాధపడతా ఉంటారు. ఆ పక్క పైగా బాధపడటం ఎలా బాధపడటం ఆ పక్కవాడు కూడా తెలియకుండా అని బాధపడతా ఉంటారు. ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈశ్వరుడు అనుగ్రహించినప్పుడు కూడా ఇది లోక విషయం, ఇంతవరకు నేను చెప్పింది. ఈశ్వరుడు అనుగ్రహించినప్పుడు కూడా, భగవంతుడు అనుగ్రహించినప్పుడు కూడా, గురువు అనుగ్రహించినప్పుడు కూడా నీ పక్కవాడికి తెలియకుండా నేను అనుగ్రహిస్తాడు వాడి గురువు. అంటే మనం ఊరికి ముద్దబ్బాయిలాగా వివేకంగా జీవిస్తే మనం వివేకవంతుడై జీవిస్తే జ్ఞానం వస్తుంది, కానీ ముద్దబ్బాయిలాగా జీవిస్తే జ్ఞానం రాదు. శాస్త్రంలో మంచి మాట చెప్తానికి అందరూ రాసుకోండి. ముందు దేవుడు దెయ్యం మాట ఎలా ఉన్నా మీకు లోకానికి, లోకానుభవానికి ఉపయోగపడుతుంది. మన శవం శ్మశానానికి వెళ్లి వరకు ఈ మాట ఉపయోగపడుతుంది. మీకు అందరు ప్రతి వాడికి అవసరమే. దేవుడు లేడని చెప్పేవాడికి, దేవుడు ఉన్నాడని చెప్పేవాడికి నేను చెప్పే మాట అవసరం. దేవుడు ఉన్నాడో లేడో మాకు అక్కర్లేని వాళ్ళకే అవసరమే. దేవుడు లేడని చెప్పే వాళ్ళకే అవసరమే. దేవుడు ఉన్నాడని చెప్పే వాళ్ళకే అవసరం. ఈ ఒక్క మాట మీరు రాసుకుని ఇంటికి వెళ్ళిపోండి. ఇది ఒకటి అందరికీ అవసరం, అందరికీ ఈ మాట అవసరం. ఏంటంటే ఎవడైనా మనల్ని మోసం చేశాడు అనుకోండి, ఆడి మొదటిసారి మోసం చేశాడు అనుకోండి ఆడిదే తప్పట్టి. ఎవడు తప్పట్టండి? మొదటిసారి మనం మోసం చేశాడు అనుకోండి, ఎవడు చేసిన వాడిదే తప్పట్టి. మీకు అర్థమవుతుందా? ఆడి మాసంలో రెండోసారి పడ్డాం అనుకోండి, వాడి మాసంలో మరోసారి మోసం చేశాడు మనల్ని పడ్డాం, అప్పుడు ఆడితే తప్పట్టింది. రెండోసారి మోసం చేశాడు అనుకోండి, రెండోసారి కూడా మోసంలో పడ్డాం అనుకోండి మాట రాసుకో, అది ఆడి తప్పు కదా. నీ మోసంలో పడ్డోడి తప్పట్టండి. ఇది మీరందరూ రాసుకోండి. ఈ వాక్యం మీరందరూ రాసుకోండి. ఇప్పుడు ఎవడొకడు మనం మోసం చేస్తాడు, మొట్టమొదటిసారి మోసం చేసినప్పుడు ఆడితే తప్పు, అందులో పడ్డాం మనం. రెండోసారి ఆడు మోసం చేసినప్పుడు కూడా పడ్డాం అనుకోండి మాట రాసు కదా, ఆడి తప్పు కాదు, చేసినోడు తప్పు కాదు. ఎవడైతే ఆ మోసంలో పడ్డాడో ఆడిదే తప్పని శాస్త్రం చెప్తుంది. అంటే శాస్త్రం మన తల్లి లాంటిది, మన తల్లి కూడా ఇటువంటి మాటలు చెప్పగలను. తల్లి ఉడికి అన్నం పెడుతుంది, బట్టలు ఇస్తుంది, బాగా చదువుకోమని చెబుతుంది. ఇటువంటి మాటలు తల్లి చెప్పదు. అంటే శాస్త్రం తల్లి కంటే ఎక్కువ ఉంటుంది. కానీ నా జనమే కన్నా ధనదయాదాయక ఇదే నీ అనుగ్రహం మారినా చరా. మన ఎవరో అమ్మాయి వచ్చారు, అమ్మాయికి ఎంత 50 ఏళ్ళు ఉంటాయండి ఆవిడకి. ఆడి తల్లిగారు నాకు అప్పుడే 3 సార్లు ఫోన్ చేశారు, మా అమ్మాయి ఇంటికి రాలేదు ఏంటి, మా అమ్మాయి ఇంటికి రాదు ఇదేంటండి, మీ అమ్మాయి దారి తప్పిపోతుందా, ఎంత దూరం రావడానికే పాలపిల్లలు ఆగుంటారు అని కంగారు పడిపోతున్నారు. కొంచెం చిన్నపిల్లలు అయితే మీరు కంగారు పడవచ్చు. మీ అమ్మాయికి 50 ఏళ్ళు ఉన్నాయి, ఆవిడకి 80 ఏళ్ళు ఉన్నాయి, కూతురికి 50 ఏళ్ళు ఉన్నాయండి. 3 సార్లు ఫోన్ చేశారు, కంగారు పడకుండా పాలకొల్లు ఎక్కడ ఏ భక్తులు ఇంటికాడ ఆగుంటారు వచ్చేసారంటే, ఇవి ఇంటికి పదకొండు ఇంటికి వెళ్ళేది, ఆ భక్తులు ఇంటికాడ ఎక్కడ భోజనం చేస్తూ గణసేపు కూర్చొని 3 ఇంటికి వెళ్ళారు. ఈ లోపల తల్లి కంగారు పడిపోతుంది. తల్లి అటువంటిది మనం ఏమనుకోవటానికి లేదు. అంటే ఆవిడకి 80 ఏళ్ళు వచ్చిందండి, ఆ వయసుని బట్టి నేను చెప్పాను ఫోన్, ఇదేంటున్నాయి మీ అమ్మాయి ఏమైనా 5 సంవత్సరాల అమ్మాయి, 6 సంవత్సరాల అమ్మాయి దారిలో మారిపోతుందా, ఏంటి అలా కంగారు పడిపోతున్నారంటే, మన కోణంలో చూసినప్పుడు అలా అనిపిస్తుంది. ఆవిడ కోణంలో ఆ తల్లి ప్రేమ అటువంటిది. కలిన జనని కన్నా ఘన దయాదాయక ఇదియా అనుగ్రహం వారినాచర. నాకు నువ్వు ఆత్మజ్ఞానంతో నేను అనుగ్రహించినప్పుడు, జ్ఞానంతో అనుగ్రహించినప్పుడు, నా స్వరూపం జ్ఞానం నాకు ప్రసాదించినప్పుడు కొంచెం కూడా నొప్పి లేకుండా చేసావు. నువ్వు సాధన పేరుతోటి బాధ లేకుండా, సాధన సంబంధించినటువంటి స్ట్రగుల్ లేకుండా, అసలు బ్రహ్మం అనేది ఒక వస్తువు ఉందని, ఆ వస్తువు ఉందని తెలియకుండా వినకుండా దాన్ని శ్రవణం చేయకుండా మననం చేయకుండా ఆ పదార్థం అనేది ఒకటి ఉంది, చావులేని సత్పదార్థం ఒకటి ఉందని కనీసం నాకు తెలియకుండా దాన్ని ఎరుకులోకి తీసుకొచ్చావు. ఇట్టిదా అనుగ్రహం నీ అరుణాచల? ఎట్టిదని చెప్పగలను అనుగ్రహం ఇట్టిదా? ఇట్టిదా అనుగ్రహం అరుణాచల? సాధన పేరు మీద సఫలం ఏం గురి చేయలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి మోసం చేస్తే మోసం చేసినోడే తప్పు, రెండోసారి కూడా మోసం పడితే మోసం చేసినోడికి ఏం తప్పు లేదు, మోసగింపబడిన వాడిదే తప్పు. ఈ వాక్యం మీరు అందరూ రాసుకోండి. ఈ శంకరాచార్య వారు భజగోవింద శ్లోకంలో ఒక మాట చెప్పాడు, లోకంలో ఏముందోయ్యా, నీ ఉన్నదంతా నీ హృదయంలో ఉంది, నీ ఉన్నదంతా నీ హృదయంలో ఉంది, గోవిందుని స్మరించుకో. గోవిందుడు అంటే అక్కడ కృష్ణుడని కాదు, ఇట్ ఇండికేట్స్ హైయెస్ట్ రియాలిటీ పరమ సత్యం. కృష్ణుడు అంటే అక్కడ వ్యక్తి కాదు, ఒక శరీరం కాదు, పరమ సత్యం, నగన సత్యం. అసలు గోవిందుడు అంటే అర్థం ఏంటంటే వేదాంతంలో చెప్పబడినటువంటి వాక్యాలను మననం చేసే వాక్యాలు, ఆ వాక్యాలు ఏ తాత్పర్యాన్ని అయితే నిర్దేశిస్తుందో, ఆ వాక్యం ఏ పదార్థాలైతే నిర్దేశిస్తుందో వేదాంతంలో ఉపనిషత్తుల్లో వేదాల్లో ఆ వాక్యాలను మననం చేసి శ్రవణం చేసి తెలుసుకోబడేవాడే గోవిందుడు అంటే పరమాత్మ. గోవిందుడు అంటే ఒక వ్యక్తి కాదు. అక్కడ ఏదో గోవిందు తోలేవాడని గొల్లలు కూడా తిరిగాడని అది కాదు. అక్కడ గోవిందుడు అంటే చాలా అర్థాలు చెప్తారు. ఆ గోవిందుడు అంటే వేదాంత వాక్యాల్లో చెప్పబడ్డటువంటి వేదాంత వాక్యాలు ఏ పరమాత్మ అయితే ఉద్దేశించాయో ఆ వాక్యాలను మననం చేసి వాక్యాల ద్వారా నువ్వు పొందవలసినటువంటి ఆ సద్వస్తువే పరమాత్మయే పరమేశ్వరుడే గోవిందుడు. గోవిందుడు అంటే అక్కడ పరమ సత్యం, నగ్న సత్యం, హైయెస్ట్ రియాలిటీ, నేకెడ్ రియాలిటీ వాడే గోవిందుడు. అయితే గోవిందుని స్మరించుకో, ఏముందిరా లోకంలోని అంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఏమున్నాయి, రోగాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి అన్నాడు ఎవడు పరమాచార్య. భజగోవింద శ్లోకాల్లో పరమాచార్య ఏమని చెప్పాయంటే, నీకు లోకంలో ఎక్కడికి వెళ్ళినా మోసాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, రాగద్వేషాలు ఉన్నాయి. ఎవరింటికి వెళ్ళి చూడ రాగద్వేషాలు, ఇంట్లో నలుగురుంటే నాలుగు పార్టీలు. ఏముంది ఈ లోకంలో, ఏ దేశం వెళ్ళి చూసినా ఎక్కడికి వెళ్ళి చూసినా రాగద్వేషాలు తప్పితే రోగాలు. మీరు ఎక్కడికి వెళ్ళించామండి, అక్కడ ఏదో నడువు నొప్పి అంటాడు, స్నైరల్ కార్డు దెబ్బతింటాడు ఇంకోటి అంటాడు, మోకాళ్ళ నొప్పి అంటాడు ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు రోగాలు. లేకపోతే అది మమ్మల్ని మోసం చేయిస్తారండి, రైలు చెరువుల్లో మోసం చేయిస్తారని ఒకటి అంటాడు. ఏదో గొడవ. మోసాలు రోగాలు ఉన్నాయి. ఏంటి ఇష్టాలు అయిష్టాలు, రోగాలు మోసాలు, ఇదే సంసారం. ఇదే సంసారం అంటే ఇదే లోకమే సంసారం. లోకమే సంసారం, రాగద్వేషాలే సంసారం, ఇష్టాలు అయిష్టాలే సంసారం. అంచేది ఇంట్లోంచి నువ్వు గోవిందుని స్మరించి ఇంట్లోంచి బయటికి రారా, లోకంలో ఏముంది, లోకంలో ఇంత తప్పించేమి లేదు, అంత డస్ట్ అని ఉన్న బండారం అంతా నీ హృదయంలో ఉంది, లోకం అంతా దుమ్ము, ఏముంది లోకంలో. ఇది పెద్ద మాయ. అక్కడ ఉద్ధరిస్తున్నాం, ఇక్కడ ఉద్ధరిస్తున్నాం, లేదా అక్కడ మంచి పనులు చేస్తున్నాం. మన గుజరాత్ ముఖ్యమంత్రి గారు నిన్న కాక మొన్న నెల్లూరు వచ్చాడు. అది ఆయన ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఒక రాష్ట్రం. ఆ నెల్లూరులో అన్నాడు ఆయన, చాలా మంది బహుమతుల కోసం, రివార్డుల కోసం, అవార్డుల కోసం, సర్టిఫికెట్ల కోసమే ప్రజలకు నేను సేవ, ప్రజలకు సేవ చేసి కూడా కొంతమంది ఉన్నారు, ప్రజలు ఎవరికి కావాలన్నాడు. ఇదంతా నటనని చెప్పాడు. పైగా చీఫ్ మినిస్టర్ చేస్తున్నాడు, కొన్ని పదవి లేకుండా చెప్పడం కదా మాట. మేము వాళ్ళు ఉద్ధరిస్తున్నాం, వీళ్ళు ఉద్ధరిస్తున్నాం, వీళ్ళు బాగు చేస్తున్నాం, వీళ్ళు బాగు చేస్తున్నాం, ఏదైనా కొన్ని పనులు కొన్ని చోట్ల చేసినా, ఏదో పద్మశ్రీ కోసం, పద్మశ్రీ పద్మభూషణ ఏదో ప్రయోజనం అంటారు కదా, ఏదో సన్మానాల కోసం, సత్కారాల కోసం, అక్కడ ఉద్ధరించి అక్కడ ఇల్లు కట్టి పెట్టి అక్కడ రోడ్డు వేసి పెట్టాయని. వీళ్ళకి మనుషుల మీద ప్రేమ దెబ్బ ఏముంది వీళ్ళకి? ఒకళ్ళు నిజంగా అలా మనుషుల మీద ప్రేమ ఉన్న వాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. ఒకళ్ళు చేసినట్టు బయటికి కనిపించిన ఏదో లోకంలో గొప్పల కోసం, గౌరవాల కోసం, ఊరేగింపుల కోసం చేసే వాళ్ళ కానీ వీళ్ళకి ప్రేమ సావా అంటున్నాడు. ఆడ ఆయన ముఖ్యమంత్రి చేస్తూ ఈ మాటలే చెబుతున్నాడు. అది ఇది ఒక మాయ. రమణ మహర్షి గారు అన్నారు, నేను ఆళ్ళు ఉద్ధరిస్తున్నాను, వీళ్ళు ఉద్ధరిస్తున్నారంటే నువ్వేవడరా? నీ అహంక నువ్వు ఆలోచించుకో బయట. నీ అహంకారం చెప్తుందా ఉద్ధరిస్తున్నానని? నీ మనసు చెప్తుందా? ఎవరు చెప్తున్నారు ఉద్ధరిస్తుంది? నిజంగా చేసేవాడు చెప్పడలాగా. నిజంగా చేసేవాడు ఎవడు? జ్ఞానికి ఇతరులు లేరు. అసలు జ్ఞానికి ఇతరులు లేరు. అసలు ఇతరులు వాడి ద్వారా ఏదైనా సహాయం ఇతరులకు అందుతా అంటే వాళ్ళకి తెలియాలని జ్ఞానం అనుకోని ఇచ్చని వాడికి ఇతరులు లేరు. అహంకారానికి ఇతరులు ఉన్నారు, మనసుకి ఇతరులు ఉన్నారు, చైతన్యానికి ఇతరులు లేరు, జీవుడికి ఇతరులు ఉన్నారు, భగవంతుడికి ఇతరులు లేరు. ఇంకేంటి, సత్యానికి టామ్ టామ్ అక్కర్లేదు, అసత్యానికి టామ్ టామ్ కావాలి. అయితే ఇప్పుడు లోకంలో భారతదేశంలో ఎవరో కొంతమంది 10 మంది ఉపకారం చేస్తున్నట్టు కొంతమంది కనిపించినా ఇవన్నీ సన్మానాల కోసం, సత్కారాల కోసం, పదవుల కోసం ఇవన్నీ చేసే పనులు, కానీ జ్ఞానం కోసం, దేవుడి కోసం చేయటాలి. దీన్ని నెల్లూరులో చెప్పాడు 2 రోజుల కింద. వాళ్ళు వేరు, జ్ఞానం కోసం సత్కర్మ చేసే వాళ్ళు వేరు. వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటారు. వాళ్ళు మండలం కలవరాలు, వాళ్ళు వేరు. అసలు అది వాళ్ళు గుర్తింపులు అక్కర్లేదు. ఆ ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు ఈ మాట నాకు ఆశ్చర్యం కలిగింది. ఆయన పైగా అధికారంలో ఉండి మన రాష్ట్రంలో కూడా నేను చూస్తున్నాను, పైగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా గొప్ప స్థితికి తీసుకెళ్ళాడు ఆ రాష్ట్రాన్ని. ఆయనకి పెళ్లి పేరంటం లేదు, ఆ ముఖ్యమంత్రి గారికి పెళ్లి పేరంటం లేదు. ఈ మాటలు చెప్పినోడికి భారతదేశంలో అందరికంటే ముఖ్యమంత్రులు ఎవడ గొప్పగా చేస్తున్నాడని ఆడికి ఎక్కువ మార్కులు వచ్చాయి. నేను అనేక పనులు ఒక గుజరాత్లో ఒక గంట కూడా 24 గంటల పల్లెటూరులో అని పట్టణ వాసంలో ఎక్కడా కూడా 24 గంటల కరెంటు కరెంటు ఉండేలా చేశారు. రైతులందరూ చిన్న కార్లు కొనుక్కునేలా చేశారు. చాలా మంది రైతులు చిన్న కార్లు కొనుక్కుని తిరిగిలా చేశాను. 24 గంటల్లో ఒక గంట కూడా ఎక్కడ కరెంటు పల్లెటూరు పట్టణవాసం తేడా లేదు మాకు. ఇక్కడ పట్టణవాసం వేరు, పల్లెటూరు వేరు. పట్టణవాసంలో ఎంత కొంత కరెంటు ఉంది, పల్లెటూరులో అసలు ఉండదు. పల్లెటూరు పట్టణవాసం భేదం లేకుండా 24 గంటల కరెంటు ఉండి ఇలా చేశాను నేను. అందుకే ఆయన చెప్పింది ఏంటంటే అవి హృదయపూర్వకంగా సేవ చేసే వాళ్ళు డిఫరెంట్ గా ఉంటారు. ఏదో ఓట్ల కోసం చేయటం, మరో రకం చేయటం, మరో రకంగా చేయటం అనేది అది వేరేది. వాళ్ళు ఏదో పదవుల కోసం, అవార్డుల కోసం, డిగ్రీల కోసం, పద్మశ్రీ కోసం చేసేవాడు ఎంతకాలం చేయాలి? నటన ఎంతకాలం నిలబడుతుంది నటన? అది కానీ ఎంతకాలం నటిస్తాడా ప్రజాసేవ చేసేవాడు? ఈ మాటలన్నీ వదిలేండి, ఒకటే జ్ఞాపకం ఉంచుకోండి. ఏమొకటి, ఒకసారి నిన్ను ఎవడైనా మోసం చేస్తే చేసినోడి తప్పు, రెండోసారి మోసం చేస్తే నువ్వు అందులో పడితే చేసినోడి తప్పు కదా, నీ తప్పదు. అంటే శాస్త్రం ఎంత అనుభవమేది మాట చెప్పిందో చూడండి. అయితే ఏ దేశం గురించి చెప్తున్నాను, ఇవాళ ఏ దేశం సమస్య ఇది? ఈ భగవాన్ కూడా అదే చెప్తున్నాడు, నువ్వు ఇన్ని బట్టలు మార్చుకోక్కర్లేదు అయ్యా, బట్టలు మార్చుకోక్కర్లేదు. నువ్వు తెలిసిన వాళ్ళతో మాట్లాడితే మర్యాద చేస్తే నీకు వచ్చి జ్ఞానం ఆగిపోతున్నా నువ్వు అనుకోక్కర్లేదు. సన్నిహించడం అంటే ఏంటి? లోపల కోరికలు విడిచిపెట్టడం, మమకారాన్ని విడిచిపెట్టడం, అదే సన్నిహించడం అంటే. లోపల నీకేమైనా వాసన ఉంటే అది విడిచిపెట్టడం సన్యాసం. నీకేమైనా మమకారాలు ఉంటే అది విడిచిపెట్టడం సన్యాసం. లోపల ఏదైనా అజ్ఞానం ఉంటే అది విడిచిపెట్టడం సన్యాసం. బయట నీకు బట్టలు విడిచిపెట్టేయటం వల్ల ఏమీ రాదు. ఇదిగే తెల్లబట్టలు తీసేసి అరబట్టలు వేసుకోవేసుకోవడంలో నీకేదో వచ్చేది నీకు. అంటే మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే, నువ్వు పోగొట్టుకోవలసింది నువ్వు లోపలున్న నీకు ఆత్మజ్ఞానానికి అడ్డు ఏమి వస్తున్నాయో అవి వదిలించుకోవాలి నువ్వు. అదే నువ్వు వదిలించుక. సాగర్ అంటే అదే, సాగర్ అంటే అదే. లోపల నీకు బ్రాహ్మణ స్థితి పొందటానికి ఏ విషయాలు అయితే అడ్డు వస్తున్నాయో అవి వదిలించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఫల కర్మ ఫలత్యాగి ప్రతి వాళ్ళు సన్యాసే. ఇప్పుడు నువ్వు పని చేస్తున్నావు పని చేస్తే ఆ ఫలితం వస్తుంది రాదు. అంటే నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పని మీద 100 రూపాయలు పని తాలూకు ఫలితం మీద కాకుండా 100 రూపాయలు ఆ పని మీదే కనుక నువ్వు మనసు పెట్టి చేస్తావు నువ్వు సన్యాసి. ఒకవేళ వస్తే రావచ్చు, ఫలితం వస్తే వస్తుంది, లేదా రాదు. మీరు బాగా అర్థం చేసుకోండి ఈ విషయం. నువ్వు పని చేస్తున్నావు, ఫలితం వస్తుంది లేదా రాదు, వస్తుంది లేదా రాదు. ఆ 100 రూపాయలు నీ మనస్సుని అక్కడే, నీ శరీరాన్ని, నీ మనసుని ఏ పని అయితే నువ్వు చేస్తున్నావో ఆ పని మీదే నీ మనస్సుని అక్కడ పెట్టి అక్కడ నీ మనస్సు ఏ పని మీద చేస్తున్నావు, ఏ పని అయితే నువ్వు చేస్తున్నావు, నీ దేహ ప్రారంభాన్ని బట్టి నీకు ఏ పని అయితే భగవంతుడు కేటాయించాడు ఆ పని మీద నీ మనస్సును పెట్టి 100 రూపాయలు స్ప్లిట్ అవ్వకుండా, మనస్సు స్ప్లిట్ అవ్వకుండా 100 రూపాయలు ఆ పని మీద నీ మనస్సును పెట్టి పని చేయటమే సన్యాసం. పరిచయం రావచ్చు రాకపోవచ్చు, కర్మఫలత్యాగి ప్రతివాడు సన్యాసి. వాడు తెల్ల బట్టలు కట్టుకుని ఎర్రబట్టలు కట్టుకున్నా అంటే నీకు ఎప్పుడు నువ్వు నిజంగా సత్యాన్వేషకుడు అయితే, నువ్వు నిజంగా సత్యాన్వేషకుడు అనుకో, ఇప్పుడు మీరు ఎవడో కుటుంబంలో 4 5 ప్రేమిస్తున్నారు, మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, మామూలుగా మీ కుటుంబ సభ్యులు 4 5 ఉంటారు, మీ మనస్సు అక్కడ పరిమితం, మీ ప్రేమ అక్కడికి పరిమితం. వాడు సత్యాన్వేషకుడు అనుకోండి, ఉదాహరణకి వాడు చెప్పండి, వాడు కుల మతాలతో సంబంధం లేకుండా వాడి ప్రేమ విశ్వవ్యాప్తం అవుతా ఉంటుంది. వాడు నిజంగా సత్యాన్వేషకుడు అయితే, వాడికి జిజ్ఞాస ఉంటే, ఒక మనిషికి నిజంగా జిజ్ఞాస ఉంటే, వాడు సత్యాన్వేషకుడైతే, వాడు సత్పదార్థాన్ని పొందాలని కరెక్ట్ పాత్ర కనుక ఉంటే, కేవలం కుల మతాలతో సంబంధం లేకుండా, ఒక ప్రాంతంతో సంబంధం లేకుండా, ఒక ప్రాంతీయ వాడి ప్రేమ విశ్వవ్యాప్తం అవుతా ఉంటుంది. సృష్టి కంటే ప్రేమ గొప్పది. సృష్టి అంటే సృష్టి అంత విశాల, సృష్టి చాలా విశాలంగా ఉంది, అంతకంటే విశాలంగా ఉంది ఏది? ప్రేమ. ప్రేమ వేరు, కోరిక వేరు. ప్రేమలో కోరిక ఉండదు. ప్రేమ వేరు, కోరిక ప్రేమ వేరు, కోరిక వేరు. ప్రేమ వేరు, కోరిక వేరు. ఈ కోరికలన్నీ దోమలో ఈగలాంటివి, అవి కొడతా ఉంటాయి. అవి దోమలో ఈగలాంటి కోరికలు వేరు, ప్రేమ వేరు. ప్రేమకు కోరిక ఉండదు, ప్రేమకు వాంఛ ఉండదు. నీకు అర్థం ఉందా? ప్రేమ ఏమి అడగదు. రిటర్న్స్ కోసం ప్రేమ ఏమి చూడదు. రిటర్న్స్ కోసం ప్రేమ ఏమి చూడదు. అని సృష్టి అంత విశాలమైనదో, అంతకంటే విశాలమైనది ప్రేమ. నీకంత విశ్వవ్యాప్తమైన ప్రేమ కనుక వస్తే నీకు తెలియకుండా దేహాభిమానం నశిస్తుంది. రమణ మహర్షి గారు మనం వచ్చి మాయలు ఎలా పడ్డామో చెప్తారు. దీపం బుడ్డికి దీపం బుడ్డి ఉంటారు కదా, ఆ దీపం బుడ్డికి దానికి ఓ పక్కనేమో అడుగుని ఓ పక్కన చిన్న చిల్లు ఉంది. ఒక ఈగ ఏం చేసిందంటే, చిన్న ఈగ ఏం చేసిందంటే, అలా తిరుగుతూ చిన్న రంధ్రంలోంచి లోపలికి వచ్చేస్తుంది. ఎలా వచ్చేసింది? దీపం బుడ్డిలోకి వచ్చేస్తుంది, లోపలికి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇలా తిరుగుతాను, బయటికి వెళ్ళలేకపోతాను. అప్పుడు అనుకుందంటే మనం జైల్లో పడ్డాము. చిన్న రంధ్రంలోంచి వచ్చేసింది అది, కానీ బయటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ బయటికి వెళ్ళటానికి కొట్టుకుంటాను, బయటికి వెళ్ళటానికి కొట్టుకుంటాను. కానీ ఏ రంధ్రంలోంచి లోపలికి వచ్చింది, ఆ రంధ్రం ఎక్కడుందో మర్చిపోయింది. ఇది బాగా ఫాలో అవ్వండి. అది లోపల కొట్టుకుంటాను, అటు వెళ్తుంది ఎటెళ్ళినా బయటికి వెళ్ళలేకపోతాను, బయటికి వెళ్ళిపోతాను. జైలు కింద ఉంది అది, ఏడుస్తుంది బయటకు వెళ్ళి, ఇదేంటి ఇందులో పడ్డాం ఇందులో పడ్డామని. అది లోపలికి వచ్చింది, చిన్న ఎలా ఉంది, ఓ చిన్న రంధ్రం పడింది దానిక దీప గుడికి, అందులోంచి బయటకు వచ్చి మళ్ళీ అది ఆ రంధ్రం ఎక్కడుంది, ఆ రంధ్రం ఎక్కడుంది, అది వెతుక్కుంటే రంధ్రంలోకి వెళ్తే బయటకు వెళ్ళిపోతుంది. ఆ రంధ్రాన్ని వెతుక్కోవటం అది వెతికితే అది ఎక్కడుందో దొరికింది, అది రంధ్రం. అది ఎతకటం లేదు, ఎతకటం చేతలు ఇవ్వటం రావటం, లోపలికి వచ్చి పడిపోయింది, బయటకు వెళ్ళటం దానికి తెలియటం. మనం అందరం ఇలా ఉన్నాం. ఈ దేహాభిమానంలో పడ్డాం, వచ్చేసాం. ఇందులోంచి దేహాభిమానం దాటి ఆ ఏదో దోమ వచ్చినట్టు లోపలికి వచ్చేసాం, ఇందులోంచి బయటికి మళ్ళీ వెళ్ళలేకపోతున్నాం. కొట్టుకుంటున్నాం ఏదో బాధలో, ఎలాగే దేహ బుద్ధి ఎప్పుడు పోతుంది, ఎలా పోతుంది అనుకుంటున్నాం. కొట్టుకుంటున్నాం, ఏ కొట్టుకున్నట్టే దోమ కొట్టుకున్నట్టే అనుకుంటున్నాం. కానీ ఆ దోమ ఎక్కడి నుంచి వచ్చింది, అది అన్వేషించారు అందరూ అంటే బయటకు వెళ్తే వెళ్ళిపోతుంది, దానికి కన్ఫ్యూజన్ వచ్చేసింది, అది తెలియటలేదు. అలాగే ఈ నేరిన తలంపులో, ఈ నేరిన తలంపు మనం ఏం చేస్తామంటే ఈ దేహాభిమానంలోంచి దేహాభిమానం దేహంతో మనల్ని ఎవరు బంధించారు? నేరిన తలంపు బంధించింది. మీకు అర్థమవుతుందా? నేరిన తలంపు బంధించింది. ఈ నేరిన తలంపు ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఈ నేరిన తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలోంచి వస్తాం. నీకు ఎక్కడ నుంచి వస్తుంది? హృదయంలో. తర్వాత మన అందరం గాఢ నిద్రలో అందరం హృదయంలోకి వెళ్ళిపోతాం. మన అందరి నిద్రలో మనకు మూడు స్థితులు ఉన్నాయి. నిద్ర, అందులో నిద్ర ఒకటి. ఆ నిద్రలో మనం అందరం వెళ్ళిపోతాం హృదయంలోకి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? హృదయంలోకి వెళ్ళిపోతాం. అందరం హృదయంలోకి వెళ్ళిపోతాం. అలాగే మెరుకులో ఉండగా ఎలగలగల హృదయంలో. నిద్రలో వెళ్ళిపోతున్నాం. నిద్రలో అందరూ హృదయంలోకి వెళ్ళిపోతారు. అక్కడ దేవుడు లేడు, ప్రపంచం లేదు, నువ్వు నేను భేద బుద్ధి లేదు, ఏమీ లేదు. కానీ అక్కడ ఉన్నాం. నిద్రలో అందరూ హృదయంలోకి వెళ్ళిపోతున్నాం. పై అక్కడికి వెళ్తున్నాం. దేవుడు ఎక్కడ ఉన్నాడు అక్కడికి వెళ్ళిపోతున్నాం. కానీ తెలియటం లేదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? దేవుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోతున్నాం. దేవుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఎప్పుడు? నిద్రలో, హృదయంలోకి వెళ్ళిపోతున్నాం. అయితే ఆ హృదయంలోంచి నేరిన తలంపు వస్తుంది. ఆ బుర్రు, ఆ నేరిన తలంపులోంచి ఏమి వస్తుంది మనకి? ఈ నేరిన తలంపు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఆ హృదయంలోంచి వస్తుంది. ఆ ఏగ ఏ దారి నుంచి వచ్చిందో ఆ దారిని వెళ్తే బయటకు వెళ్ళిపోను. ఈ నేరిన తలంపు ఎక్కడి నుంచి వస్తుందో మనం చూసుకుని, ఆ నేరిన తలంపు ఎక్కడి నుంచి వస్తుందో చూసుకుని, అది ఏ దారి నుంచి వస్తుందో, నేరిన తలంపు ఏ దారిలోంచి వచ్చిందో చూసుకుని ఆ దారి మనం కనిపెడితే, అది ఆ దారి ద్వారా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పంపిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? మూలకి వెళ్ళిపోం. మూలానికి వెళ్ళిపోతాం. అలాగే ఈ ద్వారం ఎక్కడి నుంచి, ఏగ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ బొడ్డు నుంచి బయటకు వచ్చిందో, మళ్ళీ ఆ బొడ్డు నుంచి బయటకు వచ్చేస్తే దానికి స్వేచ్ఛ వచ్చేస్తుంది, ఫ్రీడమ్ వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుందా? అలాగే ఈ దేహాభిమానం, ఈ నేను దేహాభిమానం హృదయంలోంచి నేరిన తలంపు వచ్చింది. వచ్చే ఎక్కడ ఆగిపోయింది? ఈ సహస్రాలను ఆగిపోయింది. ఏదో కొట్టుకుంటాను. దేహము నేను అభిమానం నుంచి బయటకు వెళ్ళిపోతాను, బయటికి వెళ్ళైపోతాను. ఈ దేహము నేను తలంపు నుంచి బయటికి జైలు కింద ఉంటున్నాం మనం. ఇది ఒక జైలు. ఇది ఈ దేహం చచ్చిపోతే ఈ జైలు అదలదు, ఇంకో దేహం వస్తుంది. అది ఒక జైలు. ఇంకో ఆ దేహం చచ్చిపోతే అప్పుడు పోయి సుఖంగా ఉండం, అదొక జైలు. ఇలా మనల్ని జైలు మారుస్తూ ఉంటారు. కానీ అసలు దేహం లేని స్థితి తీసుకురాడు. రాజమండ్రి నుంచి రాయవెల్లూరు జైలు, రాయవెల్లూరు నుంచి కడప జైలు, కడప జైలు నుంచి ఢిల్లీ జైలు. ఇలా ఈ దేహంలో కొంతకాలం ఉంచాడు, ఇక్కడి నుంచి మార్చేస్తాడు, ఇంకో దేహంలో ఉంచాడు, అక్కడ మార్చేస్తాడు. కానీ జైలు విడిచిపెట్టదు. ఒక దేహం కాకపోతే ఇంకో దేహం, ఆ దేహంలో ఉన్నాను చెప్పి అది ఒకటే నిజం అనిపిస్తుంది మనకు. నీకు అర్థమవుతుంది? అయితే భగవాన్ చెప్పింది ఏంటంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు జపం చేసుకో, ధ్యానం చేసుకో, పూజ చేసుకో, నీ ఇష్టం వచ్చింది ఏదో చేసుకో. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఆ హృదయంలోంచి వచ్చావు. హృదయంలోంచి వచ్చావు, ఏదో మార్గంలోంచి వచ్చావు. హృదయంలోంచి వచ్చావు రావటం. నువ్వు ఏ మార్గంలోంచి అయితే వచ్చావో, హృదయంలోంచి ఏ మార్గంలోంచి వచ్చావో, ఆ మార్గంలోంచి ఈ నేనే తలంపుని పంపే లోపలికి. ఆ మార్గం ద్వారానే పంపు. ఆ మార్గం ద్వారా పంపితే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన వెంటనే అది నశిస్తుంది. ఎక్కడికి వెళ్తే అప్పుడు నువ్వు దేహాభిమానంలో జైల్లోంచి బయటకు వచ్చేస్తావు. అప్పుడు నీకు స్వేచ్ఛ స్వేచ్ఛ, శాంతే శాంతి, సుఖమే సుఖము, ఆనందమే ఆనందము. ఇంకా నీకు పునర్జన్మ లేదు. భగవాన్ అడిగారు కొంతమంది, ఏమంటే ఈ ముక్కు చివర పెట్టమంటారా ధ్యానం చేసుకోవడానికి? ఈ ముక్కు చివర పెట్టి ధ్యానం చేయమంటారా? అది కనుబొమ్మల మధ్య, కనుబొల బొమ్మ మధ్య ధ్యానం చేయమంటారా? ఎక్కడ ధ్యానం చేయమంటారా? ఇలా అడుగుతా ఉండవారు. ఎవరిని భగవాన్ అడుగుతా ఉండరు. ఇప్పుడు ఏ ఊరిది? అప్పనపల్లి. ఇది ఏ ఊరిది? అప్పనపల్లి. ఇక్కడి నుంచి పాలకొల్లు వెళ్ళాలనుకోండి మనం. అప్పనపల్లి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? పాలకొల్లు నుంచి ఇక్కడికి వచ్చానుకోండి. అప్పనపల్లి నుంచి పాలకొల్లు డైరెక్ట్ రూట్ ఉంది. రాజోలు, రాజోలు నుంచి పాలకొల్లు. ఇక్కడి నుంచి రాజోలు, రాజోలు నుంచి పాలకొల్లు. అలా కాకుండా మీరు అప్పనపల్లి నుంచి కాకినాడ వెళ్ళండి, కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్ళండి, రాజమండ్రి నుంచి రావులపాలు రండి, రావులపాల నుంచి మార్కెట్ రండి, మార్కెట్ నుంచి పాలకొల్లు రండి. ఏంటి చెప్తే మాటలకు అర్థం ఏంటన్నారు భగవాన్? ఈ మాటలకు ఏమైనా అర్థం ఉందా? ఇటువంటి మాటలు ఏంటంటే మీకు మీకు విన్నోళ్ళకి చమత్కారాల కింద ఉంటుంది. ఎవడు కావాలి సత్యం? ఎవడికి అక్కర్లేదు. అప్పనపల్లి నుంచి ఏ ఊరు?
అప్పనపల్లి.
అప్పనపల్లి నుంచి రాజోలు వెళ్ళండి, రాజోల నుంచి పార్వతి వెళ్ళండి చెప్పాలి సత్కారం. అప్పనపల్లి నుంచి మీరు కాకినాడ వెళ్ళిపోండి, కాకినాడ నుంచి ఒక రూట్ ఉంది రాజమండ్రి, అక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళిపోండి, రాజమండ్రి నుంచి రావులపాలెం ఒక రూట్ ఉంది, అక్కడి నుంచి రావులపాలెం వెళ్ళిపోండి, రావులపాలెం నుంచి మార్టెడ్ రోడ్డు ఒకటి పట్టుకోండి, మార్టెడ్ రోడ్డుకి వెళ్ళిపోండి, అక్కడికి పాలకులు రండి. ఈ మాటలు ఏంటి, వరుస ఏంటి అన్నారు. ఏమి చెబుతున్నట్టు, అది మీకు ఎందుకు బోధ చేస్తున్నట్టు అన్నారు. అంటే మిమ్మల్ని బోధ చెప్పి మిమ్మల్ని బాధ పెడుతున్నావా, మీకు మంచి చేస్తున్నావు చెడ్డ చేస్తున్నావు? బోధ మీరు సుఖపట్టడానికి చేస్తున్నావా, లేదా బాధపడటానికి చేస్తున్నావా? నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా హృదయంలోకి వెళ్ళాలి. ఒకవేళ నువ్వు కాకినాడ వెళ్ళి రాజమండ్రి వెళ్ళినా పాలకులు రావాలి కదా. నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా, నువ్వు ముక్కు చివరి పట్టుకున్నా అక్కడి నుంచి హృదయంలోకి రావాలి. నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా హృదయంలోకి రావాలి. డైరెక్ట్ గా హృదయంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చెయ్యి. భగవంతుడు నేను ముక్కు చివరి ఉన్నానని చెప్పాడు, అందరి హృదయాల్లో ఉన్నాను, చైతన్యంగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను భగవంతుడే చెప్పాడు. అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నానని. అయితే ఆయన చెప్పిన హృదయం ఈ శరీరంలో ఒక భాగం కాదు, ఈ శరీరంలో ఒక భాగం కాదు. ఆయన చెప్పిన హృదయంలోనే ఈ శరీరము, మనస్సు, లోకం, సృష్టి అంతా అంతా ఉంది ఆ హృదయంలో. ఆ హృదయం అంటే హృదయం పరమాత్మకు మరొక పేరు హృదయం. అంటే ఎవడైతే నీకు మామూలుగా ఒకదాని లవ్, ప్యూర్ లవ్, నీకు అర్థమవుతుందా, నీ అనురాగం, నీ ప్రేమ, కులమతాలతో సంబంధం లేకుండా, ఒక ప్రాంతంతో సంబంధం లేకుండా, ఒక నీకంతరికి నీకు విశ్వవ్యాప్తం అవుతుందో నీ ప్రేమ. అంటే ప్రేమ విశ్వం కంటే గొప్పది, విశ్వం కంటే విశాలమైనది, విశ్వం కంటే విశాలమైనది. ఆ ప్రేమ విశ్వాన్ని మింగిన తర్వాత కూడా ఇంకా విశాలంగా ఉంటుంది. అది ఆత్మ గురి, ఆత్మకి మరొక పేరు ప్రేమ, చైతన్యానికి మరొక పేరు ప్రేమ. అసలు ఏమని చెప్తారండి శాస్త్రంలో, ఆ చైతన్యంలో, ఆ చైతన్యంలో ఒక వంటే సృష్టి ఉందని. ఆ చైతన్యంలో, విశాలమైన చైతన్యంలో ఉడికే ఒక భాగంలో నాలుగు భాగాలు చేస్తే ఆ చైతన్యాన్ని ఒక భాగంలోనే సృష్టి, క్రియేషన్ అంతా కల్పిస్తుందని. ఉదాహరణకి విశాలమైన ప్రపంచంలో ఈ సముద్రాలన్నీ పోల్చుకుంటే భూమి బాగా తక్కువ, ఈ భూమి యొక్క భాగం బాగా తక్కువ సముద్రాల వైపులోని పోల్చుకుంటారు. అలాగే చైతన్య విశాలమైన చైతన్యం, ఈ ఖగోళం, ఈ సముద్రాలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఎర్త్, ప్లానెట్ ఇవన్నీ పోల్చుకుంటే ఆ చైతన్యంలో ఒక భాగం మాత్రమే. అంటే నీ ప్రేమ ఇంకా విశాలమైనది, విశ్వానికంటే విశాలమైనది. అటువంటి నీకు ప్రేమ కలిగితే ఈ దేహాభిమానులు నీ అంతటి నువ్వు సహజంగానే బయటకు వచ్చేస్తావు. అంటే నీ రామానుజుడు ఇల్లుడిచిపెట్టొచ్చాడు, రామానుజుడు ఇల్లుడిచిపెట్టొచ్చాడు. అంతకు ముందు ఆయన ప్రేమ ఇంటికే పోయి రామానుజుడికి పిల్లలు లేరు, రామానుజుడికి పిల్లలు లేరు. రామానుజుడికి అంతకు ముందు బయటకు రాకముందు ఆయన ప్రేమ భార్యకే పరిమితం, ఆయన ప్రేమ భార్యకే పరిమితం. బయటకు వచ్చాక దేశ విశ్వవ్యాప్తమైంది ప్రేమ అంతా. అది సన్యాసి లక్షణం. మనం కోపం తెచ్చుకుని ఇల్లు విడిచిపెట్టి పారిపోతే మనకు సన్యాసం ఏంటి? అంటే మనం చేసి ఇంతకీ మీరు గ్రహించవలసింది ఏంటంటే, కృష్ణుడు చాలా చక్కగా ఈ మోడర్న్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఇలా చెప్పలేదు. ఈ కంపెనీల వాళ్ళు ఎవరైనా ఇంతే శ్రద్ధగా వినండి నేను చెప్పే మాట. ఈ కంపెనీలు మేనేజ్మెంట్ చేసు కృష్ణుడు చెప్పినట్టుగా లేటెస్ట్ గా మేనేజ్మెంట్, లేటెస్ట్ మేనేజ్మెంట్ కోర్సుల్లో కూడా ఇంత బాగా చెప్పలేదు. ఇప్పుడు MBA ఉంది కదా, MBAలో కూడా కృష్ణుడు చెప్పినంత బాగా చెప్పలేదు. అన్ని ఉడికే పుస్తకాలు రాసిన వీళ్ళు సీనియర్ వాళ్ళు రాసిన ఇది. భగవంతు గీతలో ఏం చెప్పాయంటే, మీరు పని అతిగా చేయొద్దు అన్నాడు. పని అతిగా చేయొద్దు, ఊరికి నోళ్ళు వేసుకున్నట్టు చేయొద్దు అన్నాడు. అలాగే పని మొత్తానికి వదిలేయొద్దు అన్నాడు. గాలి పీల్చుకోవడం పని, నేను మీతో మాట్లాడటం పని, మీరు నేను చెప్పి మాటలు వినటం మరి, స్నానం చేయటం పని, అన్నం తినటం పని. పని లేకుండా పని లేకుండా జీవితం ఎలా గడుతుంది అసలు? అలా పని లేకుండా దేహయాత్ర నడుస్తుంది. ఇది బాగా విన్నాడు. కృష్ణుడు చెప్పింది ఏంటంటే, మీరు అతిగా చేసేయకండి. కొంతమంది రాత్రి పని ఇంటికి వచ్చి అన్నం తింటారు, అలా చేయొద్దు అన్నాడు కృష్ణుడు. ఐఎమ్ టైర్డ్ అనుకుంటా ఉంటారు రాత్రి పని ఇంటికి వచ్చి అన్నం తింటేంటి. ఐఎమ్ టైర్డ్ అంటాడు. రాత్రి పని ఇంటికి వచ్చి ఎవరి కోసం టైర్ అవుతున్నాడు వాడు? నువ్వు ఎవరిని ఉద్ధరించడానికి టైర్ అవుతున్నావు అని అడుగుతున్నాడు కృష్ణుడు. ఈ మేనేజ్మెంట్ కోర్సులు చదివి వాళ్ళు వినండి. ఇది భక్తులు వదిలేండి. భక్తుల గురించి ఎవడన్నా మేనేజ్మెంట్ కోర్సుల గురించి చెప్తున్నాను. ఇది ఎంబీఏ చదివిన వాళ్ళు ఎవడన్నా ఉంటే ఇక్కడ వినండి. కృష్ణుడు ఏమని చెప్పాడంటే, మీరు పని విడిచిపెట్టి పారిపోవడానికి పని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి అస్తైపోవడానికి ప్రయత్నం చేయకండి. మీ చేతిలో ఎంత పని ఉందో అంత పని శ్రద్ధగా చేసుకోండి. ఎంత పని ఉందో అది శ్రద్ధగా చేసుకోండి. అదే కాని మొత్తం అన్ని మిగతా పనులు నొల్లుకోకండి. మీరు చేసే పని మీద శ్రద్ధగా చేసుకోండి. రోజుకి 6 గంటలు 8 గంటలు ఏదో ఉంది, దానికి టైం ఉంది, ఆ పని చక్కగా చేసుకోండి. అలాగని ఓవర్ వర్క్ చేయొద్దు. మీకు అర్థమవుతుందా? పని నొల్లేసుకోవద్దు, పని చేతిలో ఉన్న పని విడిచిపెట్టద్దు. అలాగని పని రాత్రి పని దాకా నిద్ర చెడగొట్టుకుని 11 దాకా 12 దాకా అలా పని చేయొద్దు. మీకు అర్థమవుతుందా? అలా పని చేయొద్దు. అలాగని నువ్వు పని మొత్తానికి మానేయద్దు, అంటే మధ్య మార్గంలో చేయమన్నాడు. ఇలా కృష్ణుడు ఎందుకు చెప్పాడంటే అండి, మీరు ఎక్కువ పని చేసేస్తారని కూడా తెలివితేటలు తగ్గిపోతాయి. మీరు రాత్రి 12 దాకా పని చేస్తారండి, పొద్దున్నటి కలక సరిగ్గా పనిచేయరు. కాఫీ తెమ్మంటారంట, అయిపోయి ఇంకా అవి బుచ్ చేసుకున్నారేమంటాడు కలక సరిగ్గా పని. వీళ్ళు దురాశ కొద్ది చేస్తున్నారు. అన్నం తిన్నారంటే తినేశారేమో పొద్దునంటే అక్కడ తలకాయ పని చేసి మానేస్తుంది. అంటే ఓవర్ వర్క్ వల్ల ఏమవుతుందంటే, మీరు ఓవర్ వర్క్ అలా ఎక్కువ పని చేస్తారనుకో, ఎక్కువ పని చేయటం వల్ల మీకు తెలివితేటలు తగ్గిపోతాయి, దాని జ్ఞాపశక్తి తగ్గిపోతుంది. ఏంటది జ్ఞాపశక్తి తగ్గిపోతుంది? అయితే అలాగని పని మారొద్దు, పని సమానంగా చేసుకోండి. అతిగా చేయొద్దు, మధ్య మార్గంలో చేసుకోండి. అలా పని విడిచిపెట్టి పారిపోవద్దు. మీరు రోజు 18 గంటలు 14 గంటలు అది 12 గంటలు ఇలా మీరు చేసుకెళ్ళిపోతారనుకోండి, చివరికి ఏమవుతుందంటే ఆరోగ్యం చెడిపోతుంది, జ్ఞాపశక్తి తగ్గిపోతుంది, ఆరోగ్యకాలు తెలివితేటలు తగ్గిపోతాయి, ఉన్న తెలివితేటలు ఊడిపోతాయి. మనవాళ్ళు అంటే ఇదివరకు ఇది చాలా తెలివితేటలుగా ఉండేది, ఇప్పుడు ఏమైపోయినా తెలియట్లేదు, ఆడికి ఏమైపోతాయి, పోయినాయి, ఎక్కడికి పోయినాయి. మనవాళ్ళు కూడా అంటా ఉంటారు, ఏమంటే పొద్దు ఇదివరకు చాలా తెలివిగా ఉండేది, తెలివితేటలు అక్కడ ఇలా తయారైంది, ముద్దబ్బాయికి మనం కూడా అలా రాదు. రాత్రి 1 గంటకు వచ్చి అన్నం తిని నిద్ర అవుతుంటే మనకు 4 గంటలు తెలివితేటలు అన్ని పోతాయి. అది ఎవరి కోసం పని చేస్తాడు రాత్రి 1 గంటకని కృష్ణుడు అడుగుతున్నాడు. అది నేను 1 గంటకు వచ్చి అన్నం తింటాను, 1 గంటకు పని ఎవరి కోసం చేస్తున్నావు? నువ్వు లోకాన్ని ఉద్ధరించడం కోసం చేస్తున్నావా, లేకపోతే నీ స్వార్థం కోసం చేస్తున్నావా? నీ స్వార్థం కోసం ఆరోగ్యం పోగొట్టుకుంటావా? రాత్రి 1 గంటకు వచ్చి అన్నం తింటావా? వచ్చి అక్కడ ఏడిపమ్మలు అయ్యాం, టైర్డ్ అయ్యాం, టైర్డ్ ఏడవటం, పడుకున్న వాళ్ళు లేకుండా పడుకున్న వాళ్ళు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి, అది పడుకున్న వాళ్ళు పడుకోనివ్వడం. రాత్రి 2 గంటకు వచ్చి తలుపులు కొడతాడు, తలుపులు వేసుకుంటే పేచి బళ్ళు, నేను రాకుండా లోపల తలుపులు ఎందుకు వేసేసారంటాడు. నువ్వు 1 గంట దాకా పనిచేసి ఎవరిని ఉద్ధరిస్తున్నావు? కృష్ణుడు అడిగి అడిగి అంటే నువ్వు నీ స్వార్థం కోసం పని చేసుకుని తెలివితేటలు పోగొట్టుకుంటున్నావు, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నావు. ఎవరి కోసం చేస్తున్నావు? 1 గంట దాకా సమాజం కోసం చేస్తున్నావు, చేయటం లేదు. ఇదంతా ఏదో ఓవర్ వర్క్ చేసేస్తున్నావు, ఓవర్ వర్క్ చేసేస్తున్నావు, మంచి పద్ధతి కాదు. మధ్య మార్గం అవలంబించండి. అసలు పని లేకుండా చేతిలో పని విడిచిపెట్టి పారిపోకండి. అలాగని రోడ్డు మీద అంత దుమ్మంతా నొల్లుకోకండి. మీరు ఎంతవరకు చేయాలో అంతవరకు మీ డ్యూటీ చేయండి. తర్వాత భగవంతుని ధ్యానించడం, భగవంతుని స్మరించుకోవడం, భగవంతుని పాదాలను ఆశ్రయించడం, మీకు భగవంతుని మీద పాదాల మీద ప్రీతి కలిగే వరకు లోకం సంబంధించిన ఆకర్షణల నుంచి బయటికి రాలేరు. పని దొంగలవ్వద్దు. ఏమంటున్నాడు? పని దొంగలవ్వద్దు అంటే పని విడిచిపెట్టి ఎలా పారిపోదామని అనుకోవద్దు. అలాగని ఇది రాత్రులని ఇది పగలని తెలియకుండా ఓవర్ వర్క్ చేయొద్దు. పని పని మానేస్తే సోమర్పణ వస్తుంది, జ్ఞానం రాదు. 24 గంటలు పని నొల్లేసుకుంటే ఇంకా జపం లేదు, జాగం లేదు. 24 గంటలు పని నొల్లేసుకుంటే మీకు జ్ఞాపశక్తి తగ్గిపోతుంది, తెలివితేటలు తగ్గిపోతాయి, ఆరోగ్యం తగ్గిపోతుంది. ఇంకా ఊసు ఊరుమంటే ఉంటారు, నీరసంగా ఇడుస్తారు, వల్లకాట్లోకి వెళతారు. ఇది కృష్ణుడు చెప్పిన మేనేజ్మెంట్. ఈ మేనేజ్మెంట్ ఈ అందుయే పుస్తకాల్లో ఉండదు. భగవద్గీతలో ఒక కేవలం జ్ఞానం గురించి భగవంతుడి కంటే మనల్ని ఎవడు ఎక్కువ ప్రేమిస్తాడండి? బయట బయట అని మా ఇది భగవంతుడి గురించి, భగవంతుడు మనకనే మనం ప్రేమించినట్టుగా భగవంతుని ప్రేమించినట్టుగా ఎవరో ప్రేమించరు. ఇంకేదండి, జీవుడు ఆయనలోంచి వచ్చాడు. ఈ జీవుడు ఆయనలోంచి వచ్చినవాడు, ఆయన అంశే. అంచేత ఆయన మనం బాగుపడటానికి కేవలం జ్ఞానం గురించే చెప్పలేదు. ఎక్కడ భగవద్గీతలో చాలా కష్టసుఖాలు చెప్పుకుంటూ వచ్చాడు. చాలా కష్టసుఖాలు మనతో చెబుతూ, మామూలు మాటలు కూడా చెబుతూ, మీరు ఎలా పని చేయాలి, స్నేహాలు ఎలా చేయాలి, ఇవన్నీ కష్టసుఖాలు చెబుతూ, ప్రమాదాల్లో పడకుండా ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ గమ్యాన్ని చూపిస్తూ వచ్చాడు మధ్య మధ్యలో. భగవద్గీతలో గొప్పతనం అది. ఇంకే పుస్తకం అంటే మీకు ఇది ఉపనిషత్తులు ఉన్నాయంటే ఉడికే ఎగిరి వెళ్ళిపోవటం, ఎక్కడో వెళ్ళిపోతాం. జ్ఞానం 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 జ్ఞానం. పక్షులు ఎగిరి వెళ్ళిపోయినట్టు ఓ ఎగిరి వెళ్ళిపోతా ఉంటాయి, ఎగిరి వెళ్ళిపోతా ఉంటాయి. భగవద్గీత చాలా సమన్వయం, ప్రాక్టికాలిటీ. భగవద్గీత అనుష్ఠానం. ఉపనిషత్తు ఎలా కాదు, ఊరికి అలా ఎగిరి వెళ్ళిపోతా ఉంటారు. నీకు అర్థమైతే ఇక్కడ అనుష్ఠానం భగవద్గీత. భగవద్గీతలో ఇటు కర్మకి, ఇటు జ్ఞానానికి, భక్తికి అన్ని సమన్వయం చేశాడు. గ్రౌండ్ రియాలిటీస్ విడిచిపెట్టలేదు భగవద్గీతలో. అయితే అది యూనివర్సల్ స్క్రిప్చర్ అయింది అది. ఇప్పుడు భగవద్గీతలో కేవలం ఉపనిషత్తుల్లో చెప్పినట్టు కేవలం ఆత్మజ్ఞానం ఉంటే చెప్పలేదు. మామూలుగా కష్టసుఖాలు అనేక కోణాల్లో చెప్పుకొచ్చాడు ఆయన. ఆ జీవిత యాత్రకు సరిపడి అనేక కోణాల నుంచి చెప్పుకొచ్చాడు. ప్రాక్టికాలిటీ. నువ్వు నాకేదో జ్ఞానం ఉంది, నాకే జ్ఞానం ఉంది అలా అనుకోకు. అది ల్యాబొరేటరీలో అది సక్సెస్. నువ్వేదో థీరీ నేర్చుకున్నావు ఉపనిషత్తుల్లో, థీరీలు చెప్పాడు. నువ్వేదో థీరీ నేర్చుకున్నావు. నీ థీరీ నేర్చుకునేది ఎంతవరకు కరెక్ట్, నువ్వు నేర్చుకున్నది కరెక్ట్ అవునా కదా, ల్యాబొరేటరీలో నువ్వు రుజువు చేయాలి. అది ల్యాబొరేటరీలో రుజువు చేయాలి. అలాగే నువ్వు ఏదో చదువుకున్నా, ఏదో చదువుకున్నా అనే జ్ఞానం సంపాదించాలంటే అది కర్మరంగంలో, కార్యరంగంలో నువ్వు చేసే పనిలో ఆ నీ యొక్క జ్ఞానం, నీ యొక్క చైతన్యం, నీ కాంతి, నీ మనసులో ఉన్న శాంతి, నీ హృదయమైన వైభవం ఆ కర్మ ద్వారా వ్యక్తం అవ్వాలి. మేము ఉపనిషత్తులు చదివాలని పీడముఖాలతో సిద్ధం అవటం అక్కడికి. ఉపనిషత్తులు చదువుకున్నామని చెప్పి పీడముఖాలతో అక్కడ సిద్ధం అవటం. ఎవరు ముఖం చూసినా ఆనందం పుచ్చుకొచ్చినట్టు కనిపిస్తాడు. అందుకే సైన్స్ ల్యాబొరేటరీలు ఎందుకు అసలు? అందుకే సైన్స్ లో ల్యాబొరేటరీస్ ఉంటాయి. అవి ఎందుకు ల్యాబొరేటరీస్? నువ్వేదో నేర్చుకున్నావు కెమిస్ట్రీ ఏదో నేర్చుకున్నావు, అందులో నువ్వు నేర్చుకున్నది ప్రాక్టికల్ గా నీకు చేస్తాడు. అంటే ప్రాక్టికల్ గా నీ చేస్తాడు కృష్ణుడు అక్కడ గీతలో. ఆ ప్రాక్టికల్ గా నువ్వు చేయగలిగితేనే నువ్వు నేర్చుకునే థీరీ కరెక్ట్. నువ్వు థీరీ వచ్చిందనుక ప్రాక్టికల్ ల్యాబ్ లో ఫెయిల్ అవుతున్నావు, ఏం లాభ ప్రయోజనం లేదు. నువ్వు ప్రాక్టికల్ గా మనిషికి ఉపయోగపడవు నువ్వు. అది కాదండి, మీకు నిజంగా జ్ఞానం ఉంది. జ్ఞానం లేదంటే ఎవడు ఊరుకుంటాడు? మీరు ఊరుకుంటారా? మీకు జ్ఞానం లేదంటే ఎవడు ఊరుకుంటాడండి? ఎవడు ఊరుకుంటాడు? జ్ఞానం లేదంటే కొన్ని ఉంది. ఆ జ్ఞానం మీ మాటలో, మీ చేతలో, మీ కార్యరంగంలో, మీ ముఖంలో, మీ కళ్ళల్లో శాంతి, అకాంతి, యాక్షన్ అది కనపడాలి కదా. అదికే మీ ప్రేమ ఉంది, మీకు అందరికి ప్రేమ ఉంది. అయితే పని దానికి కనపడాలి కదా ప్రేమ. ఉపనిషత్తులు చదివేసుకుని, అది చదివేసి, ఇది చదివేసి, ఆపా శాస్త్రం చదివి, ఈ శాస్త్రం చదివేసి నాకు జ్ఞానం వచ్చేస్తుంది కూడా స్పెక్యులేషన్. అది రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉండదు. రియల్ ఎస్టేట్ బిజినెస్ కొనుక్కుంటారు. ఇప్పుడు ఇది 10 రూపాయలు, వచ్చే సంవత్సరానికి 30 రూపాయలు అయిపోతున్నాయి, 40 రూపాయలు అయిపోతున్నాయి. మరి కొనేసారు హైదరాబాద్, ఇప్పుడు మళ్ళీ మైనస్ లోకి వచ్చింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్. నేను 1 కోటి రూపాయలకి అందేసుకున్నానని బాబు ఆలస్యం చేస్తే 60 లక్షలు పడిపోతున్నట్టున్నాడు నిన్న మొన్న అక్కడ. నెలల నుంచి మైనస్ అంటే స్పెక్యులేషన్. అయితే నేను అది చదివేసుకున్నాను, ఇది చదివేసుకున్నాను, నాకు ఆత్మజ్ఞానం వచ్చేస్తున్నాను అనుకోవటం రియల్ ఎస్టేట్ బిజినెస్ లాంటిది. అది స్పెక్యులేషన్ వల్ల నీకు ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? దేవుడి దయ వల్ల నీకు ఆత్మజ్ఞానం వస్తుంది, కానీ నువ్వేదో ఊహించుకోవడం వల్ల పొలం రేటు పెరగవచ్చు తగ్గిపోవచ్చు, ఇది కూడా కరెక్ట్ కాదు. మనం ఊహించుకుంటే ఒకసారి పెరగవచ్చు, మనం పెరుగుతుందని అంజోసారి తరిగిపోవచ్చు అది చెప్తే అది పేకాట్లాంటిది, అది పేకాట్లాంటిది. మన ఎవరో బ్రాహ్మణ అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి, అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు, బ్రాహ్మణ అబ్బాయి రియల్ ఎస్టేట్ చేస్తాడంటే నెలవారీ తగ్గిపోయిందంటే అన్నాడంటే అసలు ఎక్కడో చోట ముగింపు ఉండాలి కదా రేట్లకి. హైదరాబాద్ లో చాలా మంది పువ్వేర్లు అయిపోయారు, 5 లక్షలు పెట్టుకున్నాడు, కోటీశ్వరుడు అయిపోయాడు. ఎక్కడో చోట ముగింపు ఉండాలి, ముగింపు ధరలకి ఎక్కడో చోట ముగింపు ఉండాలో భగవంతుడు అక్కడ ముగింపు పెట్టాడని చెప్పాడు. అది ఎక్కడో చోట ముగింపు ఉండాలి కదా అసలు. ఇళ్ళకాడ కూర్చున్న వాళ్ళందరూ కోటీశ్వరులు అయిపోయారు హైదరాబాద్ లో, కాలు కలపకుండా చేతి కలపకుండా. 10 ఏళ్ల కిందట 5 లక్షలు పెట్టుకున్నాయి, ఇప్పుడు 10 లక్షలు మొన్నటి వరకు నెలాళ్ళ కిందట వరకు. అంటే ఏమన్నా బ్రాహ్మణ అబ్బాయి ఎక్కడ చూడ ముగింపు ఉండాలి కదండి, ముగింపు అక్కడికి వచ్చి ముగిసి మళ్ళీ వెనక్కి వస్తాం కదా. అంచేత అతిగా పని చేస్తే, అతిగా పని కృష్ణుడు ఏం చెప్పాడు, అతిగా పని చేస్తే నీకేమొస్తుంది, జ్ఞాపశక్తి తగ్గిపోతుంది. జ్ఞాపశక్తి తగ్గిపోతే ఉన్నత విద్యార్థి తగ్గిపోతుంది. అండ్ ఒకవేళ అతిగా భోజనం చేస్తే కృష్ణుడు ఏమంటాడంటే, అతిగా భోజనం చేస్తే క్యాన్సర్ వస్తుంది అంటాడు. శుభ్రంగా పొట్టను రా అమ్మ బాబు అని తినేసి అంటున్నా మంచమే పడిపోయి ఓ తినే తినేస్తాడు నువ్వు అతిగా తినేస్తాడు. ఈ కృష్ణుడి మేనేజ్మెంట్ ఇప్పుడు మామూలు కాలేజీలో చెప్పి మేనేజ్మెంట్ కాదండి. ఇప్పుడు మీరు అతిగా తినేస్తారు అనుకోండి, రుచి బాగుంది రుచి బాగుంది అని ఏదో మొత్తమే అతిగా తినేస్తారు అనుకోండి, చివరికి మీకు బీపీ వచ్చేస్తుంది, రక్తపోటు వచ్చేస్తుంది. అతిగా పని చేస్తే ఏమొస్తుంది, తెలివితేట తగ్గిపోతాయి. అంటే తర్వాత ఇది బీపీ వచ్చేస్తుంది అతిగా తిన్నవాడికి, బీపీ వచ్చేస్తుంది. తర్వాత నెమ్మదిగా గుండె జబ్బులు సరేసారు అనుకోండి, పక్షవాతం వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది, పక్షవాతం వచ్చేస్తుంది. తర్వాత క్యాన్సర్ కూడా వచ్చేస్తుంది. అతిగా తినేవాడికి ఈ చెప్పలు, అతిగా పనిచేసిన వాడికి ఆ చెప్పలు. ఈ మోడర్న్ మేనేజ్మెంట్ భగవద్గీతలో చెప్పాడు. ఈ వయసులో ఉన్నవాళ్ళు లేదని కొంచెం ఎక్కువ తిన్నా ఏదో పని చేసుకుంటా ఉంటారు. వయసులో ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ తిన్నా పని చేసుకుంటా ఉంటారు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళు కొంచెం ఎక్కువ తింటే వాళ్ళకి పని ఉండదు. వాళ్ళకి పెద్ద పని చేసుకునే ఆ చిన్నప్పుడు తిన్న తిండి అలవాటును తినేస్తా ఉంటారు, అప్పుడు క్యాన్సర్ ప్రారంభమవుతుంది. అతిగా తింటే ఈ నష్టాలు చెప్పాడు గీతలో, అతిగా పనిచేస్తే ఆ నష్టాలు చెప్పాడు. అంటే మీరు సమానంగా ఉండాలి. ఎలా ఉండాలి? మధ్య మార్గం అవలంబించండి, అతిగా వెళ్ళకండి, మధ్య మార్గం మీరు అవలంబించండి. అంచేత నువ్వు నేను సన్యాసిని, నేను గృహస్థిని, నేను తెల్లబట్టలు కట్టుకున్నానని ఎర్రబట్టలు కట్టుకుని ఇది వదిలే నేను వదిలించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు అర్థమవుతుందా? ఈ బట్టలతో తాదాప్యం పొందే నేను, ఈ శరీరంతో తాదాప్యం పొందే నేను, కులంతో తాదాప్యం పొందే నేను, ఒక మతంతో ఒక ప్రాంతంతో తాదాప్యం పొందే నేను, ఏదైతే తాదాప్యం పొందుతుందో మొదటి తలంపు దాన్ని వదిలించుకోవడం ప్రయత్నించండి. అదే సన్యాసం. సన్యాసం అంటే విడిచిపెట్టడం, మన కాయదాన్ని విడిచిపెట్టడం. మనం ఏదైతే ఉన్నా, ఏదిగా ఉన్నా దాన్ని విడిచిపెట్టలేం. మనల్ని మనం ఎలా విడిచిపెడతాం? విడిచిపెట్టలేం. మన కాయదాన్ని విడిచిపెట్టగలడం. నువ్వు కాయదాన్ని విడిచిపెట్ట, ఈ దేహాభిమానాన్ని విడిచిపెట్టే సన్యాసం. భగవంతుడు మా ఎక్కడ పెట్టాడంటే దోణ కట్టాడు కట్టేస్తాడు. దోణ ఎక్కడ కట్టేస్తాడు? కట్టాడు కట్టేస్తాడు, తాడేసి కట్టేస్తాడు. మీకు అర్థమవుతుంది? అది మనల్ని ఈ దేహం నేను కాకపోయినా దేహం నేను అభిమానం పెట్టాడు. ఆ దోణ కొట్టేవాడు ఎలా కొడుతున్నాడో కట్టాడు పెట్టి కొడుతున్నాడు. ఆ ప్యాంట్ తెంపేసుకుంటే ఇటు దెబ్బకు దొరకదు, వీడి దెబ్బకి వాడికి ఆ దూడ దొరకదు. మనకు కూడా దేహం నేను కాకపోయినా దేహాభిమానం, దేహాభిమానం అక్కడ పెట్టాడు కదా మనకి, అంటే కర్మ అనిపిస్తున్నాం కర్మ అనిపిస్తున్నాం కర్మ. ఆ దేహాభిమానం పోయింది అనుకోండి, ఆ కర్మ అనిపించేవాడు అక్కడ ఉండడం కష్టం. నీకు అర్థమవుతుంది, ఆ దేవుడు కూడా వాడు ఏం చేయలేడు. ఇంకే తాడు తెంపేసుకున్నాడు వాడు, దూడ కట్టడానికి తెంపేసుకుంది అనుకోండి, తాడు చెంపేసుకుంది అనుకోండి, ఎవడైనా కొడదా ఉంటే దొరకదండి, దూడ పారిపోతుంది. అలా ఎవడైతే దేహాభిమానంలోంచి బయటకు వచ్చాడో వాడికి పుణ్య ఫలం లేదు, పాప ఫలం లేదు, నేను కర్మ అనిపిస్తున్నానని అలా లేదు, వాడికి పుణ్యం లేదు పాపం, ఇవన్నిటికి ఈ ద్వంద్వాలకు అతీతం అయిపోతాడు. ఈ రోజులు మా రోజులు ఈ మధ్యన చాలా బాగున్నాయండి, లేకపోతే ఈ రోజు ఈ మధ్యన మా రోజులు బాగోలేదని ఇలా అని వాడు ఎవడో ఉండడు. ఎవడో దేహాభిమానంలోంచి బయటకు వచ్చిన వాడు, వాడు అన్నిటిలోంచి బయటకు వచ్చేస్తాడు. అది ఏ కర్మ ఒకవేళ ఏ ప్రారంభం అనిపిస్తే తరుగుతున్నప్పటికీ వాడికి ఏమీ అనిపించదు, వాడికేమి అనిపించదు వాడికి. ఏం చేద్దాం, దేహాభిమానం బయటకు వచ్చిన వాడు ఇంకా ఈ దేహము నేను కాదని ఎవడైతే వాడు ఇదంటాడు, త్యాగరాజు అంటాడు. త్యాగరాజు ఏమో రామ శ్రీరామ ఏమంటాడు త్యాగరాజు, తాను కాదని తెలిసిన వాడికి ఓ రామ ఓ శ్రీరామ, జపమేలా తపమేలా జ్ఞానమేలా శ్రవణమేలా. అనారోగ్యంలోంచి బయటకు వచ్చిన వాడికి మందు ఎందుకు, ఆపరేషన్ ఎందుకు? అనారోగ్యంలోంచి బయటకు వచ్చిన వాడికి మందు ఎందుకు, ఇంకా సద్రి ఎందుకు? ఓ రామ ఓ శ్రీరామ, తనువు తాను కాదని తెలిసిన వాడికి జపమేలా తపమేలా జ్ఞానమేలా విచారణ ఎలా? ఇవన్నీ కూడా దేహాభిమానంలోంచి బయటకు రావటానికే. అంటే తన అస్థి ఎవడైతే తన అస్తిత్వాన్ని దేహానికి పరిమితం చేసుకుంటున్నాడో ఆ బుద్ధిలోంచి బయటకు రావటానికే జపతపాలన్నీ కూడా. ఓ రామ ఓ శ్రీరామ, తనువు తాను కాదని తెలిసిన వాడికి జపమేళ తపమేళ విచారణ ఎలా జ్ఞానమేళ ఏమీ అవసరం లేదు వాడికి. ఇప్పుడు ఎక్కడ చేసుకుని ఎదురే ఏ ఊరు అది ఎదిరి ఏదో ఊరు ఇచ్చాడు, ఏలేశ్వరానికి వచ్చాడు కదా అబ్బాయి ఆయన కోబాడు, ఆయన అక్కడే చేసుకోమన్నాను. ఫైనాన్స్ కంపెనీ వాడు చేస్తున్నాడు, అచ్చిపళ్ళు వ్యాపారం ఒకటి పళ్ళు చేస్తాడు, పచ్చికాయలు చేస్తాడు, అచ్చిపళ్ళు వ్యాపారం చేస్తున్నాడు. వాడిని ఇప్పుడు వాడు అరుణాచలం వెళ్ళిపోమంటావు అనుకో, అక్కడ వ్యాపారం మొదలెట్టేస్తాడు. ఆ బుద్ధి ఎక్కడ పోతున్నాడుకి? అప్పుడు వాడికి వ్యాపారం చేసి బుద్ధి ఉంది వాడికి, ఈ శరీరం అక్కడికి వెళ్ళిపోయినా వాడు అక్కడ అరుణాచల స్మరణ ఉండదు, అక్కడ వ్యాపారం మొదలెట్టేస్తాడు. బుద్ధి ఎక్కడ పోతున్నాడు? శరీరం ఎక్కడ ఉంది కానీ బుద్ధి ఎక్కడ పోతుంది, వాసన ఎక్కడ పోతుంది? నిగ్రహ కిం కరిష్యతి కృష్ణ అంటాడు, నీకు వాసన యొక్క వేగం ముందుకుని ఈ నిగ్రహం ఏమాత్రం పనిచేస్తుంది? వాడు ఏదేశ్వరం వదిలేసినా అతికాల వ్యాపారం విడిచిపెట్టలేడు. పైగా మధ్యలో వాడికి ప్రమాదం అంటే పెళ్లి చేరుతుంది వాడికి. అక్కడ ఏమని ఇక్కడ ఇక్కడ చేసుకునేదా? అతికల వ్యాపారం అరుణాచలంలో చేసుకుంటాడు, ఫైనాన్స్ వ్యాపారం కూడా అక్కడ చేసుకోవచ్చు. ఏం చేసాడు? బుద్ధి ఉంది కదా, అక్కడ అలవాటు ఉంది కదా, అక్కడికి మధ్యన పెళ్లికి చెడిపోతాడు వాడు చివరికి. అది అంటే మీకు ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే వాసన నశించాలి కదా, వాసన నశించాలి కదా. ఆ వ్యాపారం చేసుకున్నవాడు ఎక్కడికెళ్ళి వ్యాపారం చేసేస్తాడు? బుద్ధి ఉంది కదా అక్కడ, బుద్ధి మాంది కదా, బుద్ధి నశించాలి కదా. వ్యాపారం చేసుకున్నాడు కాశీ వెళ్ళి అక్కడ వ్యాపారం, నిజంగా జపానికి వెళ్ళినా కాశీ జపం చేసుకున్నానో ఓ 4 నెలలు అక్కడ జపం చేస్తాడు. ఆ వ్యాపారస్తులందరినీ చూస్తాడు అక్కడ కాశీలో, ఏదో వ్యాపారం నేర్చుకుని అక్కడ వ్యాపారం మొదలెట్టేస్తాడు కాశీలో. ఆడ అలవాటు ఎక్కడ పోతున్నది? ఇంకేదండి అలవాటు, నీకు జపం తక్కువ, నీకు మనోబలం తక్కువ. మనోబలం ప్రపంచంలో ఆకర్షణ ఉంటాయి కదా, వాటిని తట్టుకునే బలం మనకు తక్కువ ఉంటుంది. అయితే ఈ దుకాణం మొదలెట్టేస్తాడు కాశీలో కూడా, దుకాణం ఎక్కడ విడిచిపెడతాడు? దుకాణం విడిచిపెట్టడం అంటే ఆ మనోబలం సరిపోదు మనకి. ఆకర్షణ తట్టుకోవడానికి మనోబలం తక్కదు, మనోబలం సరిపోదు. ఎవడో కాశీలో చచ్చిపోదామని వెళ్తాడు అనుకోండి, ఆడికి అలవా ఏదో వాడికి మామూలుగా ఇట్లా వ్యాపారం రావటం అనుకోండి, ఆ కాశీలో ఎవడో చెప్తాడు అనుకోండి, రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుందండి ఇక్కడ స్థలాలు కొంటే పెరిగిపోతాయని కాశీలో ఎవరు చెప్తాడు అనుకోండి, ఆడికి సర్వేస్తుడు లేదు అక్కడ కాశీ విశ్వనాథుడు, ఆడు రియల్ ఎస్టేట్ మొదలు చేస్తాడు, ఆడు వాసన ఎక్కడ పోతున్నాడు మాండాడు, ఈ రాజమండ్రి కూడా కాశీ వెళ్ళిందని ఎక్కడ పోతున్నాడుకి, ఆడు చావటానికి వెళ్ళాడు కాశీ, ఆడు చావటానికి వెళ్ళాడు కాశీలో చచ్చిపోతే మోక్షం వస్తాని, ఈ లోపల వాసన ఉంటుంది కదా ఆ కాశీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుందండి, మీరు ఇంటికాడు ఉంటే ఎక్కడో రాజమండ్రిలో డబ్బు ఏం చేసుకుంటారు, బ్యాంకులో డబ్బు తెచ్చుకుని బ్యాంక్ వడ్డీలు తక్కువ కదా, ఇక్కడ మీరు కొనేయండి, కొనిస్తే సైట్లు పెరిగిపోతాయనుకోండి, వాసన ఉంది కదా ఈ రాజమండ్రి బ్యాంకులో డబ్బులు అంతా తీసుకెళ్లి కాశీలో చచ్చిపోతే మోక్షం వస్తుందని గొడవ గొడవ వదిలేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేసేస్తాడు అక్కడ. అంటే అది వాసన యొక్క వేగం, అదేంటది అలవాట్ల యొక్క వేగం, వాసన యొక్క వేగం. ఎందుకు వచ్చాం మనం కాశీ, వచ్చిన పని మర్చిపోతాడు, అలా కాశీలో మనం చచ్చిపోవడానికి ఎందుకు వచ్చాం, మోక్షం కోసం వచ్చాం కదా, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం మనకెందుకని, అదికి ఆ మాయ, ఆ మాయ ఏం చేస్తుంది వాడికి సరైన దాటి కండిషన్ లో పెట్టినది మాయాడు. అంటే నీ లోపల వాసనని, నీ లోపల కోరికల్ని, నీకున్న మమకారాన్ని విడిచిపెట్టడం సన్యాసం, అంటే రాజమండ్రి విడిచిపెట్టేసి నువ్వు కాశీ వెళ్తే సన్యాసం కాదు భయ్యా అంటున్నారు భగవాన్. నీ లోపల వాసనని విడిచిపెట్టడం సన్యాసం, అంతేకాని రాజమండ్రి విడిచిపెట్టి కాశీ వెళ్ళిపోవడం సన్యాసం కాదు. నీకు ఆ వస్తువు మీద మమకారం విడిచిపెట్టడం సన్యాసం. అది రియల్ ఎస్టేట్ వ్యాపారం అలవాటు ఉందనుకోండి, దాని తాలూకు మమకారం, దాని తాలూకు వాసన విడిచిపెట్టడం సన్యాసం కాని రాజమండ్రి నుంచి కాశీ పారిపోవటం సన్యాసం కాదు. అంటే భగవాన్ ఇక్కడ చాలా మంచి మాట చెప్తున్నారు, నీ ఇంట్లోనా నీ మనసు కూడా ఉంటుంది, అరుణాచలం వెళ్ళినా నీ మనసు కూడా వచ్చేస్తుంది, అరుణా కాశీ వెళ్ళినా నీ మనసు కూడా వచ్చేస్తుంది, చస్తావనకు చచ్చినా నీ కూడా వచ్చేస్తుంది. ఈ మనస్సు, ఈ మనస్సు పెంటండి, ఈ మనస్సు అనేది పెంటది. అరుణాచలం వెళ్ళి అరుణాచల్లో మా కోడలు నన్ను సరిగ్గా చూడలేదండి, మా కోడలు నన్ను సరిగ్గా చూడలేదు అనుకుని కూడా ఇంకా కోడలు కూడా ఎంచుకుని అరుణాచలం వెళ్ళాక అరుణాచలం వెళ్ళాక మా కోళ్ళు నన్ను సరిగ్గా చూడలేదని, మా కోళ్ళు నన్ను సరిగ్గా చూడ, ఇంకా అరుణాచలం వెళ్ళాక కోళ్ళు ఏంటి, అయ్యి మనసు వచ్చేస్తుంది కదా, ఇప్పుడు మనం 100 రూపాయలు టికెట్ ఉంటే అరుణాచలం వెళ్ళిపోతాం, 100 రూపాయలు టికెట్ తోటి అరుణాచలం వెళ్ళిపోతాం, 200 టికెట్ తోటి కాశీ వెళ్ళిపోతాం. ఇది ఇక్కడ భగవాన్ చెప్పింది, నువ్వు సచ్చినా నువ్వు ఊరు విడిచిపెట్టినా మనసు, ఇల్లు విడిచిపెట్టి పారిపోయినా, ఊరు విడిచిపెట్టి పారిపోయినా నీ మనసు నీ కూడా వస్తుంది, ఒక చస్తా అనుకుని శరీరం ఏదో రోజున చస్తున్నాను అప్పుడు కూడా నీ మనసు కూడా వచ్చేస్తుంది. ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో నువ్వు పరిష్కరించుకోవాల్సింది నీ మనస్సుని. నీ మనస్సును శత్రుడిగా పెట్టుకోవద్దు, నీ మనస్సును మిత్రుడిగా మార్చుకో, నీ మనస్సుని మిత్రుడిగా మార్చుకో. అంచేత నువ్వేం చేస్తావంటే నీ ఎక్కడికి వెళ్ళినా నీ మనస్సు నీకు కూడా వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా నీ శరీరం చనిపోయాక నీ శరీరం కూడా రాదు, నీ ఇల్లు రాదు, ఏది నీ కూడా రాదు, ఏది వస్తుంది కూడా నీ మనస్సు. మనస్సు అంటే ఏమి లేదు, మనస్సు అంటే ఇది బాగానండి, అహంకారం వేరు మనస్సు వేరు, అహంకారం వేరు మనస్సు వేరు. మనం గాఢ నిద్రలోని జాగ్రత్త అవస్థలోకి వచ్చినప్పుడు, గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చినప్పుడు ముందు మనకు నేను అనే తలంపు వస్తుంది. గాఢ నిద్రలోని జాగ్రత్త అవస్థలోకి వచ్చిన ఏమొస్తుంది, ముందు నేను అనే తలంపు వస్తుంది. అంటే మెదకు వచ్చిన క్షణంలో అది వచ్చి, మెదకు వచ్చింది అనుకుంటే వెంటనే అది వచ్చేస్తుంది, ఏమొస్తుంది నేను అనే తలంపు. ఆ నేను తలంపు వచ్చే దేహాన్ని చుట్టిపోతుంది, అది ఆ తలంపు ఏం చేస్తుంది దేహాన్ని చుట్టిపోతుంది. ఆ నేను మొదటి తలంపు అహంకారం, దేహము లేని మొదటి తలంపే ముందు వస్తుంది గాఢ నిద్ర నుంచి మెరుపులోకి వచ్చాక. ఆ మొదటి తలంపు ఏంటి అహంకారం, అదాన్ని అహంకారం. ఆ మొదటి తలంపుకి ఇతర తలంపులు వస్తాయి, మొదటి తలంపు దానికి వచ్చే ఇతర తలంపులు కలిసి మనస్సు అవుతుంది, మొదటి తలంపు దానికి వచ్చే ఇతర తలంపులు కలిసి మనందరం బాగుపడదాం బాగుపడదాం అని మీరు అనుకుంటారు అనుకోండి, చైతన్యం బాగుపడి చైతన్యం ఎలా ఉండాలో అలా ఉంది. రమణ మహర్షి గారు అన్నారు, ఉన్న వస్తువు ఒకటే, ఉన్న వస్తువు ఒకటే, ఒక్కటంటే ఒక్కటే, అది ఎలా ఉండాలో అలా ఉంది. దాని ద్వైతోను అద్వైతోను విష్ణువు అను శివుడు అను 90 పేర్లు పెట్టుకో. ఉన్నది ఒకటే, ఒకటంటే ఒకటే, అది ఒకటిగానే ఉంది. నువ్వు 90 పేర్లు పెట్టుకో దానికి, విష్ణు అను శివుడు అను ద్వైతోను అద్వైతోను, అది ఎలా ఉందో అది ఉన్నదే ఒకటంటే ఒకటే, అది ఎలా ఉందో అది అలాగ ఉంది. నువ్వు అనుకున్నట్లేదు అది, నువ్వు అనుకున్నట్లేదు అది, నీకు ఎరుకులోకి వచ్చే వరకు నీకు తెలియదు అది, నువ్వు అనుకున్నట్టు మటుకి అది లేదు, అది ఎలా ఉండాలో అలాగుంది. ఈ ద్వైతము అద్వైతము అది విశిష్ట అద్వైతము, ఇంకోటి మరొకటి మరొకటి, అది ఎలా ఉంది ఇది ఎలా ఉందని మనం ఊహించినట్టు, అది ఎలా ఉందో అలా ఉంది కానీ మనం ఊహించుకున్నట్టుగా అది లేదు. ఇవని మనకి కల్పితాలు, ఏ ద్వైతాలని అద్వైతాలని ఇవని మనకి కల్పితాలు. ఉన్నది ఒకటంటే ఒకటే, అది కూడా ఎలా ఉండాలో అలా ఉంది. దాని విష్ణు అను శివుడు అను ఇంకోటను ఇంకోటను, అది అంతటా ఉంది నీ హృదయంలో ఉంది, అది అంతటా ఉంది నీ హృదయంలో కూడా ఉంది. అది బాడీ లెస్, నేమ్ లెస్, ఫారం లెస్, బరడ్ లెస్. అక్కడ నామరూపాలతో సంబంధం లేదు, ఆ వస్తువుకి నామరూపాలతో సంబంధం లేదు. ఇప్పుడు పని చేస్తున్నాం, మేము పని చేస్తున్నాం పని చేస్తున్నాం అనుకుంటారు, మీ దేహాత్మకు సరిపడి పని చేసుకోవాలి అయితే. ఆ పని అంటే ఏంటి, కర్మ పని అంటే ఏంటి, భగవంతుడు మనం చేసే పని భగవంతుడు తెలియబట్టడానికి సహకరించాలి. ఇది బాగా అర్థం చేసుకోండి, పని అంటే చుట్టుకోవడానికి కాదు, ఆ పని మనం చుట్టుకోవడానికి కాదు. పని అంటే ఏంటి, మమ్మల్ని దేహాత్మకు సరిపడేదో అన్నం వండుకుంటాం తింటాం, అది నీళ్ళు దాల్చి ఇల్లు కట్టుకుంటాం, ఇదంతా మన దేహంతో మనకు అనుబంధం ఎటువంటిదో, ఇల్లు ఎటువంటిదే, పొలం అటువంటిది. మన దేహంతో మనకున్న అనుబంధం ఎటువంటిదో, దేహంతో మనకున్న అనుబంధం ఎటువంటిదో, దేహం నేను అనుకోవటం ఎటువంటిదో, మన ఇల్లు ఎటువంటిదే, పొలం అటువంటిది. నీకు అర్థమవుతుంది, ఇది కాదు ఇక్కడ సమస్య, ఇది కాదు. నువ్వు ఏ పని చెయ్యి, మనసుతో ఆలోచించు, దేహంతో పని చెయ్యి, నువ్వు చేసే పని వల్ల, నువ్వు చేసే పని నువ్వు జ్ఞాన సముపార్జనకి ఎంతవరకు అది ఉపయోగపడతావు. పని అంటే అది, ఏదో మాట్లాడుతున్నావు, ఏదో మాట్లాడుతున్నావు, లేదా పని చేస్తున్నావు, పని చేస్తున్నావు. నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే పని చైతన్యం తాలూకు, నీ చైతన్యం హృదయంలో ఉన్న అణుమాత్రం సూక్ష్మ రూపంలో ఉన్న చైతన్యం ఎరుకులోకి రావటానికి నీ మాట వల్ల, నీ చేత వల్ల, దైనందిన జీవితంలో డే టు డే లైఫ్ లో నీ యాక్టివిటీ వల్ల అది ఎంతవరకు ఎరుకులోకి రావటానికి, నువ్వు చేసే పని ఎంతవరకు నీకు సహాయ సహకారాలు అందిస్తావు, అది మనం ఒక మాట మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతుంది, చేతితోటి పని చేస్తున్నాం, చేతితోటి ఓ పని చేస్తున్నాం, ఇప్పుడు ఈ పుస్తకం ఇక్కడ కింద పడిపోతే నేను తీసుకుంటున్నాను, మళ్ళీ బ్యాగ్ లో పెట్టుకుంటాను. ఇంకా ఈ పుస్తకానికి నేను స్వామిని, సృష్టికి స్వామి ఎవడు, దేవుడు. ఈ పుస్తకాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను, సృష్టిని కూడా భగవంతుడు అలా చూసుకుంటాడు. ఆయన చూసుకోలేడేమో మన కంగారు ఇదేమైపోతుందో, అదే మరి మన అందరం చచ్చిపోయాక సృష్టిని ఎవడు చూస్తున్నాడు, మన అందరం ఏదో రోజు చనిపోతాం కదా, చనిపోయిన తర్వాత సృష్టిని ఎవడు చూస్తున్నాడు. ఇక్కడ 100 సంవత్సరాల పూర్వం ఇక్కడ ఎవడో లేరు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవడో 100 సంవత్సరాల పూర్వం లేరు. అప్పుడు ఎవరు చూసారు సృష్టిని అంతా, ఎవరు చూశారు, నువ్వు చూసావా, అప్పుడు ఎవరు చూశారు 100 సంవత్సరాల పూర్వం ఈ సృష్టిని అంతా, నువ్వు చూసావా, నేను చూశాను. అంచేత రమణ మహర్షి గారు చెప్పారు, అహంకారం ఉంటే అంతా ఉంది, అహంకారం ఉంటే అంత నువ్వు ఉన్నావు, నేనున్నాను, లోకం ఉంది, పుణ్యం ఉంది, పాపం ఉంది, పరలోకం ఉంది, పుణ్యలోకాలనే పాపం, అది లేకపోతే ఏది లేదు. అహంకారం ఉంటే అంత, అది లేకపోతే ఏది లేదు. నువ్వు పోగొట్టుకోవాల్సింది అది, నువ్వు విడిచిపెట్టవలసింది అది, అదే నిజమైన సన్యాసం, అదే నిజమైన సన్యాసం. అంటే నువ్వు ఏదో పరిసరాలు విడిచిపెట్టి పారిపోవడం కాదు, ఏదో పరిసరాలు విడిచిపెట్టి పారిపోవటం కాదు, ఇల్లు విడిచిపెట్టి పారిపోవటం కాదు. భగవంతుడు నీకు ఏ పని అయితే కేటాయించాడు, నీ దేహానికి ఏ పని అయితే కేటాయించాడు, ఆ పని శ్రద్ధగా చేసుకో. ఆ పని నువ్వు శ్రద్ధగా చేసుకో, ఆ పని శ్రద్ధగా అక్కడ మనసుని అక్కడ పెట్టి చెయ్యి, అది ధ్యానంతో సమానం. నువ్వు ఏ పని అయితే నువ్వు చేస్తున్నా ఆ పని ఎందుకు మనస్సును అక్కడ పెట్టి ఆ పని చెయ్యి, అది కూడా ధ్యానం చేయడం సమానం. ఇంకోటి అంతా పరమేశ్వరుడు. మన దేహం ద్వారా ఏ పని జరగవలసి ఉందో ఆ పని ద్వారా ఆ పని తాలూకు తలంపుని ఇక్కడికి పంపిస్తాడు దేవుడు. లోపలున్నాడు ఈశ్వరుడు, ఉన్నాడు ఈశ్వరుడు, అంతటా ఉన్నాడు. మన వల్ల ఏది అవ్వదు. ఈశ్వరుడు అంతటా ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ముద్దబ్బాయిలో లేడు. ఎలా ఉన్నాడు? ముద్దబ్బాయిలో లేడు. లోపల ఉన్నాడు, పని చేస్తున్నాడు. ఆ దేహం యొక్క ప్రారంభం అనుసరించి పని చేస్తున్నాడు. ఇంకొక ఐదు నిమిషాలకి పార్వతికి ఏ తలంపు వస్తుందో తెలియదు. ఆ పార్వతి లోపలను ఈశ్వరుడికి తెలుస్తుంది. ఇంకో 5 నిమిషాల తర్వాత ఈ పార్వతికి ఏ తలంపు వస్తుంది? వాడు ఈశ్వరుడు, వాడే సర్వజ్ఞుడు, వాడే సర్వశక్తివంతుడు. మన దేహం ద్వారా ఏ పని అయితే జరగవలసి ఉందో ఈ ప్రారంభం, ఈ దేహంలో, ఈ శవం ద్వారా, ఈ శరీరం ద్వారా ఏ పని అయితే జరగవలసి ఉందో ఆ పని ద్వారా, ఆ పని తాలూకు తలంపులనే పంపిస్తూ ఉంటాడు. హృదయంలో ఉన్నాడు, డ్రైవర్ ఉన్నాడు. మన కంట్రోలర్ ఎక్కడో లేడు, మన కంట్రోలర్ వేలు ఉన్నాడు. ఆ టైంకి ఆ తలంపుని పంపిస్తూ ఉంటాడు. అది తెలియక మనం ఏదో చేసేస్తాం, మనం ఏదో సాధించేస్తున్నాం అనుకుంటాం. లోపల ఉన్నాడు ఈశ్వరుడు, అంతర్యామిగా ఉన్నాడు. అంతర్యామిగా ఆ దేహం యొక్క ప్రార్థాన్ని అనుసరించి ఆ దేహాన్ని, దేహం చనిపోయే వరకు ఆడిస్తూ ఉంటాడు. నీకు అర్థం వచ్చిందే? అది ఆడిస్తూ ఉంటాడు. కానీ అది చేసేదంతా ఆయనే, చేసేదంతా ఆయనే. అది నీకు లోపల స్పష్టమవుతాంటే నీకు శాంతి కలుగుతుంది. నీ ద్వారా ఏదైనా మంచి జరిగిందనుకో, నువ్వు చేసావని నీకు అనిపించదు. నీ ద్వారా ఏదైనా మంచి జరిగిందనుకో, నువ్వు చేసావని మటుకు నీకు అనిపించదు. ఈశ్వరు ప్రేరణ వల్ల అలా జరిగిందని నీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది, ఎక్స్రే తీసినట్టు. ఇప్పుడు మీరన్నీ ఇక్కడ కూర్చున్నారా, ఇంకా 5 నిమిషాలు మీకు ఏ తలంపు వస్తుందో చెప్పండి. టైం దగ్గర పెట్టుకోండి, ఎవరో చెప్పలేదు. అలాగే మన దేహం చనిపోయినప్పుడు కూడా ఏ తలంపు వస్తుందో మనం చెప్పలేదు. మన దేహం చనిపోయినప్పుడు కూడా ఏ తలంపు వస్తుందో మనం చెప్పలేదు. మనం అనుకున్నది రాదు, మన తలంపు అనుకున్నది. మన హృదయంలో ఏ తలంపు అయితే మనకి ఇష్టము, ఏ తలంపు అయితే మనకి ఇష్టము, ప్రాణం పోయే టైంలో ఆ తలంపు ఇచ్చి మనం మన సహస్రాలను పట్టుకుంటుంది. అంచేత ఒక నాడు ఎందు ఈ సహస్రాలలోంచి, ఈ సహస్రాలలోంచి హృదయంలోకి ఇదేమో అత్తవాళ్ళు, ఇదేది శిరస్సు అత్తవాళ్ళు. ఇది నేననే తలంపుకి, నేననే తలంపు ఇది అత్తవాళ్ళు. హృదయం ఇది పుట్టిల్లు. ఈ పెళ్లి కూర్చు ఏం చేస్తుందంటే పుట్టింటికి అత్తవారింటికి, అత్తవారింటికి పుట్టింటికి తిరుగుతూ ఉంటుంది. ఇది శాంతి స్థానం, ఇది అశాంతి స్థానం. ఇది సుఖస్థానం, ఇది దుఃఖస్థానం. మీకు అర్థమవుతుంది. ఇక్కడి నుంచి ఒక రంధ్రం అవుతుంది. ఇక్కడి నుంచి ఏంటి, ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రం, ఈ నేననే తలంపు, ఈ నేను అనే తలంపు ఈ హృదయంలోంచి ఆ రంధ్రం ద్వారా అత్తవారింటికి వచ్చేస్తుంది. ఆ రంధ్రం అమృతనాడు అంటారు. ఆ నాడు ఏమంటారు? అమృతనాడు. ఏమంటారు? అది ఒక నాడి. అది మీ శరీరం కోసి చూస్తే కనపడదు. మన శరీరాన్ని కోసి చూస్తాను కనపడదు. అంటే సూక్ష్మ అయితే సూక్ష్మంగా ఉంటుంది. మీరు భూతద్దం పెట్టి చూసినా కనపడదు. ఈ హృదయంలోంచి సహస్రంలో ఉంటుంది. తల వెంట్రిక్ కంటే ఇంకా 1000 రెట్లు సన్నంగా ఉంటుంది. మన తల వెంట్రిక్ కంటే ఇంకో 1000 రెట్లు సన్నంగా ఉంటుంది. అంటే మనం ఎక్స్రేలో అది కనపడదు. ఒక నాడి హృదయంలోంచి సహస్రంలో ఉంటుంది. ఇది గాఢ నిద్రలోంచి మనం మెదుకులోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ నేననే తలంపు ఏం చేస్తుందంటే ఆ రంధ్రం గుండా ఈ శిరస్సులోకి వచ్చేస్తుంది. రంధ్రం గుండా మళ్ళీ నిద్ర వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఈ రంధ్రం గుండా మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఈ రంధ్రం గుండా పుట్టింటికి వెళ్ళిపోతుంది. వచ్చినప్పుడు మనకు తెలియదు, లోపలికి వెళ్ళినప్పుడు మనకు తెలియదు, హృదయంలోంచి శిరస్సులోకి వచ్చినప్పుడు మనకు తెలియదు, శిరస్సులోంచి మన హృదయంలోకి వెళ్ళినప్పుడు నీకు తెలియదు. ఇది నీకు తెలియకుండా జరిగిపోతుంది. అదే నీ సాధన అంటే ఏంటంటే, నువ్వు జాగ్రత్త అవస్థలో సాధన చేసి ఏకాగ్రపరిచి, నువ్వు మనసుని ఏకాగ్రపరిచి పవిత్రం చేసుకుని మనస్సుని భగవంతుని స్మరణ. ఎందుకంటే మన మనస్సును స్మరించ, మన మనస్సు పవిత్రం అవడం కోసం, మన మనస్సు ఏకాగ్రం అవడం కోసం, మన మనస్సు శుద్ధి అవడం కోసం. అరుణాచలాన్ని స్మరించుకోవడం ఎందుకంటే మన మనస్సు పవిత్రులు అవడం. ఇక్కడ హృదయం ఎంత పరిశుద్ధంగా ఉందో, ఇక్కడ హృదయం ఎంత పరిశుద్ధంగా ఉందో మనస్సు కూడా అంత పరిశుద్ధం. అక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసి ఆ మనస్సు కూడా అంత పరిశుద్ధం అయితే జాగ్రత్త అవస్థలో, అంటే నిద్రట్లో కాదు, నిద్రపోయే ముందు ఎలా వెళ్ళిపోతున్నావు, జాగ్రత్త అవస్థలో అమృత నాడు అంటారు చూడు, ఆ నాడి ద్వారా నీకు ఇది మనసు వెళ్ళిపోదు. ఎక్కడైతే పగలే జాగ్రత్త అవస్థలు ఏం, ఆ నాడి ద్వారా మనసు హృదయంలోకి వెళ్ళిపోతుంది. వాడికి బ్రహ్మస్థితి కలదు. ఆ బ్రహ్మానుభవం పొందిన వాడికి కానీ సత్య సాక్షాత్కారం అవ్వదు. ఇప్పుడు మనం నిద్రపోయే ముందు తెలియకుండా వెళ్ళిపోతుంది అక్కడికి, మనకు తెలియదు వెళ్ళిపోతుంది అక్కడికి. మళ్ళీ మెనుకు వచ్చినప్పుడు మళ్ళీ హృదయంలోని సహస్రాల్లోకి వచ్చి అది తెలియదు మనకి. ఈ జాగ్రత్త అవస్థలో నీ మనసుని ఏకాగ్రం చేసి పవిత్రం చేసి దాన్ని శుద్ధి చేసి దేన్ని లోపల మనసును శుద్ధి చేస్తే అది ఎంతవరకు శుద్ధి అవ్వాలో, నీ హృదయంలోని వస్తువు ఎంత పరమ పవిత్రంగా ఉందో ఆ వస్తువు కూడా అంత పరమ పవిత్రం అయితే జాగ్రత్త అవస్థలోనే ఈ అమృత నాడి ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది. ఏది ఎక్కడికి, అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. అది నీ కడసారి చర్మం. అంటే బ్రహ్మ అక్కడికి వెళితేనే కానీ నీకు బ్రాహ్మణస్థితి కలగదు, అక్కడికి వెళితేనే కానీ బ్రహ్మానుభవం కలగదు. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే స్పెక్యులేషన్ వల్ల ఆత్మజ్ఞానం వచ్చేస్తున్నాం. స్పెక్యులేషన్ వల్ల మీ రియల్ ఎస్టేట్ రాణించవచ్చు, తపన పనిలో రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. 10 ఎకరాలు కొనేసామనుకోండి, ఈ పక్క ఈ అప్పని పని పక్కన చేయడం రోడ్డు వెళ్ళింది అనుకోండి, మనం 10 లక్షలు 30 లక్షలు అయిపోవచ్చు. ఇది అలా స్పెక్యులేషన్ వల్ల వెళ్ళేది కాదు. ఇది ఇది ఊహించుకోవటం వల్ల వచ్చేది కాదు. ఇది అది ఎంత హృదయంలో నా సద్వస్తు ఎంత పరమ పవిత్రమైందో అది ద్వితీయం లేకుండా ఉంది, దానికి ద్వితీయం లేదు. అది ఎంత అంత పవిత్రం నీ మనస్సు అంత ప్యూరిటీ వస్తేనే కానీ, అంత అంత కపటరహితంగా ఉంటేనే కానీ. కపటికి ఆత్మజ్ఞానం ఉందండి, కపటికి ఆత్మజ్ఞానం రాదు. వాడు పండితులైనా రాదు, ధనవంతులైనా రాదు. కపటికి ఆత్మజ్ఞానం పండితులైనా రాదు, ధనవంతులైనా రాదు. ఈ పండితులు పాండిత్యం ధనం దీనికి సంబంధించినయే, ఈ తలకాయకి సంబంధించినయే. చైతన్యానికి పాండిత్యం, చైతన్యం అహంకారం అనుకుంటుంది నేను పండితున్నాను, చైతన్యం నేను పండితుని అనుకోదు. నేను ధనవంతుడని అహంకారం అనుకుంటుంది, అందుకని చైతన్యం నేను ధనవంతుడిని అనుకోదు. అది అనుకుంటే చైతన్యమే కాదు. అంచేత దీపం బుద్ధిలోకి ఎలా వచ్చేసిందో వచ్చేసింది. నేను అది ఏక వచ్చేసింది, లోపలికి వచ్చేసింది. అది చమత్కారం వల్ల రాలేదు, ఏదో బోర్డులను దూరం వచ్చేసింది. మరి వెళ్ళటానికి ఆ బోర్డు కనపడటం లేదు, దానికి కొట్టుకుంటాను బయటకు వెళ్తానికి. కానీ ఆ బొర్రు వెతుక్కుందాం, ఏదో బొర్రు ద్వారా లోపలికి వచ్చాం మనం. ఆ బొర్రు వెతుక్కుంటే బొర్రు దొరికినప్పుడు బయటకు వెళ్ళిపోదామని వివేకం దానికి రావటం, దాని పరిస్థితిలాగా మనం అందరం ఉన్నాం. ఆ హోల్ ఉంది ఇక్కడికి, ఎక్కడి నుంచి ఆత్మ సహస్రానికి ఊరు ఉంది. ఆ ఊళ్ళో పడితేనే కానీ ఈ మూల తలంపు, ఆ ఊళ్ళు ద్వారా జాగ్రత్త అవస్థలు ఆ మూలంలోకి వెళ్ళి ఐక్యమైతేనే కానీ నీకు దేహాభిమానం నశించదు, దేహబుద్ధి నశించదు. ఈ దేహం అనే జైలు ప్రతి జన్మకి వచ్చేస్తుంది. అంటే స్మరణ మంచిది. స్మరణ వల్ల మనం పవిత్రులు అవుతాం, స్మరణ వల్ల మనం పవిత్రులు అవుతాం. మీకు ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ఐశ్వర్యాలు ఉండొచ్చు, భోగాలు ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, రోగాలు ఉండొచ్చు, భోగాలు ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు. ఇవన్నీ ఎంత నిజమంటే, దేహం నేను అనుకోవటం ఎంత నిజమో మీకున్న 1000 కోట్లు అంతే నిజం. అయితే మీ సంస్కృత పాండిత్యం కూడా అంతే నిజం, మీకున్న ఉపనిషత్తుల పాండిత్యం కూడా అంతే. ఇవన్నీ నిజం కాదంటాం కాదు, మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ దేహము నేననే తలంపు ఎంత నిజము, మీ డబ్బు అంతే నిజం, ఇల్లు అంతే నిజం, పొలాలు అంతే నిజం, మీ పాండిత్యం అంతే నిజం, మీ ఉపనిషత్తు జ్ఞానం కూడా అంతే నిజం. ప్రపంచంలో 2 రకాల మూర్ఖులు ఉన్నారని చెప్పాడు భగవాన్. చదువుకున్న మూర్ఖులు, చదువు లేని మూర్ఖులు. చదువుకున్న మూర్ఖులు, చదువులేని మూర్ఖులు. మూర్ఖత్వం చదువుకున్న వాడికి ఉంటుంది, చదువు లేని వాడికి ఉంటుంది. అంటే మూర్ఖత్వంతో చదువుకున్న వాడికి మూర్ఖత్వం పోదు, మూర్ఖత్వంతో పాటు అదనంగా చదువు ఉంటుంది. నీకు అర్థమవుతారు, నీకు ఏర్పడుతుందండి. మీరు రెండు రకాలు మూర్ఖులు, రెండు రకాలు చదువుకున్న మూర్ఖుడు, చదువులేని మూర్ఖుడు. అంటే మూర్ఖత్వం కామన్ గా ఉంటుంది లోపల, మూర్ఖత్వం కామన్. అయితే చదువులే కొంతమందికి మూర్ఖత్వంతో అదనంగా చదువు ఉంటుంది, అదనంగా పిహెచ్డి ఉంటుంది వాడికి. దేనికి? మూర్ఖత్వంతో పాటు అదనంగా పిహెచ్డి ఉంటుంది వాడికి. ఆ పిహెచ్డి లేని వాడు కూడా మూర్ఖత్వం ఉంటుంది. మూర్ఖత్వం కామనం. అయితే అదనంగా ఒకడికి చదువు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే, మేము మంచి పనులు చేస్తున్నామండి, గౌరవాలు సంపాదించుకుంటున్నాం అంటారు కొంతమంది. అక్కడ నుయ్యి కట్టామండి, ఇక్కడ గోడ కట్టాం, ఏదో అనుకుంటా ఉంటారు కదా. అక్కడ ఏదో హాస్పిటల్ కట్టామండి, ఇక్కడ ఏదో సత్ర కట్టాం, ఏదో చేసాం చేసాం. ఈ గౌరవం కూడా దొంగరేనికే. ఈ గౌరవం ఎవరికి? రన్నవే, రన్నవే. రామకృష్ణుడు చెప్తాడు, రన్నవే రన్నవే. ఇటువంటి గౌరవాలు నీకు ఎవరు లేకపోతే గొడవలు ఉంటే పారిపోబడ్డాడు. ఇటువంటి గౌరవాలు నీకు ఉన్నాయని నువ్వు అనుకుంటే, ఇటువంటి గౌరవాలు నీకు లేకపోతే తంటలేదు. ఒకవేళ నేను నీకు ఏదో నాకు గౌరవం ఉందో, సమాజంలో సమాజంలో గౌరవం, రన్నవే రన్నవే ఒకటే పొరుగు. ఇటువంటి గొడవలు నుంచి పారిపోతే నీకు జ్ఞానం లేదు అని చెప్పాడు. రన్నవే రన్నవే రన్నవే, నడవద్దు పారిపోమని చెప్పాడు. అంటే మీ రమణ మహర్షి గారు మీకున్న గౌరవం అబద్ధం అని చెప్పటం లేదు. దేహము నేను అనుకోవడం ఎంత నిజమో, ఆ గౌరవం అంత నిజం. డబ్బు కూడా అంతే నిజం, చదువు కూడా అంతే నిజం. మీరు సమాజంలో ఏమైనా సాధిస్తే అది కూడా అంతే నిజం. మీ సోషల్ స్టేటస్, మీకు ఎకనామిక్ స్టేటస్ అంతే నిజం. ఇవన్నీ ఏంటంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఒకటి లేని సున్నలు. ఏంటయ్యి? ఒకటి లేని సున్నలు. అరుణాచలం చెయ్యమ్మా, నరసాపురం పద్మజ. రన్నవే రన్నవే రన్నవే. నువ్వు ఇంతటి వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఇటువంటి తలంపులు మీకు వస్తుంటే, మాకు గౌరవం ఉంది, అదే ఉంది, సోషల్ స్టేటస్ ఉంది, అకడమిక్ స్టేటస్ ఉంది, ఇటువంటి తలంపులు మీకుంటే, ఇటువంటి తలంపుల్లోంచి రన్నవే 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 అని కూర్చోకుండా పారిపోండి. పాములను చూస్తే పారిపోయినట్టు పారిపోండి. రన్నవే రన్నవే. పాములకంటే ప్రమాదం ఈ తలంపులను. రన్నవే రన్నవే. చెయ్యమ్మ అరుణాచలం చెయ్యి. ఈ ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు. నీకెవరికైనా సమాజంలో గొప్ప గౌరవం ఉందనుకోండి, అది నిజం అనుకోకండి. దేహం నేను అనుకోవటం ఎంత నిజమో, ఆ గౌరవం కూడా అంతే నిజము. ఇవన్నీ సున్నలు. ఇది బాగా అర్థం చేసుకోండి, ఇది బాగా అర్థం చేసుకోండి. ఇది దేహం నేను అనుకోవటం ఎంత నిజమో, అని మీకున్న గౌరవం ఉండొచ్చు, అది కూడా అంతే నిజం. చెప్పమ్మ అరుణాచలం చెప్పమ్మ. కొంతమందికి బోడి మెడలు ఉంటాయి పాపం, కొంతమందికి బోడి మెడలు ఉంటుంది, ఏం ఉండదు పాపం మెడ, కొంతమంది బోడి మెడలు ఏం ఉండదు, పెట్టుకోవడానికి ఏం ఉండదు పాపం. మీకు అర్థం వచ్చింది? బోడి మెడ ఉంటుంది. కొంతమంది దానికి ఏమి పెడతా ఉంటారు, వస్తువు, వెండి వస్తువులు, బంగారు వస్తువులు ఏమి పెడతా ఉంటారు. మీకు అర్థం వచ్చింది? ఈ దేహము నేను అనేది, ఈ దేహం లేని తలంపుకి, ఈ మెడలో మనం మెడలో బంగారం పెట్టుకుంటాం అనుకోండి, ఎలా కొంచెం అందంగా కనిపిస్తాం. చూసేవాడికి ఎలా కనిపిస్తాం? కొంచెం ముసరిగా కనిపిస్తాం అందంగా. బోడి మెడలు ఉంటే ఎలా, ఏదో బొత్తిగా బోడి మెడ వేసుకుంటారు. అంటే మీకు ఎందుకు చేస్తానంటే మీరు కొంచెం గౌరవం సంపాదించుకున్నారనుకోండి, సమాజంలో గౌరవం సంపాదించుకున్నారనుకోండి, ఈ బోడి మెడకి బంగారం గొలిచి పెట్టినట్టు. ఈ బోడి మెడకే బంగారం గౌరవం, గౌరవమైన వాడు గౌరవం అనుకుంటారు కదా మామూలుగా. ఇప్పుడు ఇక్కడ బంగారు వస్తువులు ఉన్నాయనుకోండి, ఈ బోడి మెడలు ఏమైనా ఉన్నాయనుకోండి, బంగారు వస్తువులు పెట్టుకున్న బాగా కనిపిస్తారు. బోడి మెడల వాళ్ళకి ఏమంటే యాసగా ఉంటారు కొంచెం, మామూలుగా బాహ్యంగా చూడటానికి చెప్తున్నాను. అంటే మనకి ఈ దేహము నేను మీరు గౌరవం సంపాదించుకున్నారనుకోండి, ఈ దేహము నేను తలంపకి దానికి ఇంకో గొలుసు తగిలించటం, దానికి ఈ గౌరవంలో ఇంకో గొలుసు పెట్టుకోవడం అదనంగా అనమాట, గొలుసు తగిలించడం. అది బోడి మెడ కింద కాకుండా కొంచెం అందంగా కనిపిస్తారు. లోపల అజ్ఞానం ఒకటే, బోడి మెడకి ఎంత అజ్ఞానం ఉందో లోపల ఎక్కడ అజ్ఞానం ఉంది. ఈ బోడి మీద అదనంగా అజ్ఞానం అదనం ఇంకోటి తగిలించుకుంది అది. చెప్పండి అమ్మ చెప్పండి. నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిరుచి స్థితి కరుణింపు అరుణాచల. నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల. నేను మా ఇంటికి బ్రాహ్మణ అబ్బాయి వచ్చాడు కదా, ఒక రియల్ ఎస్టేట్ చేసే అబ్బాయి వచ్చాడు. అప్పుడు నిన్న కదా అప్పుడే వచ్చి రెండో రోజు అబ్బాయి ఒక అందమైన మాట చెప్పాడు. అబ్బాయికి ఇంకా పెళ్లి అవ్వలేదు కూడా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు బ్రాహ్మణ అబ్బాయి, చాలా అందమైన మాట వాడు చెప్పాడు. కొంతమందికి గర్వం ఉంటుంది అట్లా, కొంతమందికి గర్వం ఉంటుంది, దాచేసుకుంటారు లోపల. ఆ గర్వాన్ని లోపల దాచేసుకుంటారు. ఆ నోటితో మాట్లాడేటప్పుడు, కళ్ళతో చూసేటప్పుడు, నోటితో మాట్లాడుతూ అంటారు. ఆ గర్వం మనకు కనపడకుండా, గర్వం లేనట్టు లోపల గర్వం ఉంటుంది, గర్వం లేనట్టు మాట్లాడుతూ ఉంటారు. గర్వం లేనట్టు మనం చూస్తూ ఉంటారు, గర్వం లేనట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ లోపల ఉన్నది గర్వమే, అది మనకు కనపడకుండా వ్యవహరించుకుంటారు. కానీ లోపల ఉన్నదంతా గర్వమే. ఆయన అన్నాడు, మనకు కనపడకుండా ఆపు చేసుకుంటున్నారు, కానీ దేవుడికి కనపడకుండా దేవుడి కళ్ళు ఎలా మోస్తారని అన్నాడు. ఆ హృదయంలో ఉన్న గర్వాన్ని మన కళ్ళకు కనపడకుండా పోనీ చూస్తే, ప్రయత్నం చేస్తాడు మన కళ్ళకు కనపడకుండా చేయటం కోసం. ఇంకా దేవుడి కళ్ళకు కూడా కనపడినవిడా హృదయంలో ఉన్న గర్వం. కొంత చాలా మంది మనుషులు ఇంతే, లోపల గర్వం ఉంటుంది, అది బయటికి కనపడకుండా మాటల్లో డెకరేట్ చేస్తూ ఉంటారు. ఎందుకన్నాడు ఆ బ్రాహ్మణ అబ్బాయి, నాకు కనపడినవాడు వాళ్ళ వాళ్ళ గర్వాన్ని నాకు కనపడినవాడు, దేవుడు చూస్తున్నాడు కదా లోపల గర్వాన్ని. అంటే ఇటువంటి జిమ్ముట్టుల వల్ల, ఇటువంటి చమత్కారాల వల్ల దేవుడు మోసపోవడం చెబుతున్నాడు. దేవుడు ఇలా ప్రవర్తించి మన దేవుడిని మోసం చేయలేమని చెప్పడం కోసం చెప్తున్నాడు. చదవండి. అంచేత ముద్దబ్బాయిల కింద బతకొద్దు, అందరు వివేకవంతులు గల తెలివి గల వాళ్ళు బతకాలి, బుద్ధి సూక్ష్మ పెట్టుకునే బతకాలి. తెలివితేటలు కూడా అవసరమే మనకి, మన తెలివితేటలు కూడా మనకు ఉపయోగపడుతూ ఉండాలి, సమాజానికి కూడా ఉపయోగపడుతూ ఉండాలి. మన తెలివితేటలు అవసరమే, మన ముద్దబ్బాయిల కింద పిల్లలను తయారు చేయకూడదు. మన తెలివితేటలు మనకు ఉపయోగపడుతూ ఉండాలి, తెలివి సమాజానికి కూడా ఉపయోగపడతాడు, భగవంతుని తెలుసుకోవడానికి కూడా ఆ తెలివిని ఉపయోగించుకోవాలి. ఇంకో మాట ఇది అందరూ రాసుకోండి, ఈ శాస్త్రంలో చెప్పాడు. ఏంటి, ఎవరైనా ఒకసారి మనల్ని మోసం చేస్తే చేసిన వాడు తప్పు, రెండోసారి చేశాడు అనుకోండి చేసిన వాడు తప్పు కదా, మనదే తప్పు. ఇది అందరూ రాసుకోండి. టెక్స్ట్ బుక్ లో మాటలు ఎలా ఉంటాయి, భగవద్గీతలో మాటలు ఎలా ఉంటాయి, అందరూ చదువుకుని కంటతా పట్టడం. ఓ మీరు దేవు సాయంత్రం నిద్రపోయి ముందు దేవుణ్ణి స్మరించుకున్నా స్మరించుకోకపోయినా ఈ వాక్యాన్ని స్మరించుకోండి. మొదటిసారి చేస్తే మోసం చేసినోడు తప్పు, రెండోసారి చేస్తే మోసగింపబడినోడు తప్పది. అంటే నువ్వు తలకాయ లేకుండా బతుకుతున్నావని చెప్పటం, ఇదందరం రాసుకోండి డైరీలో. కానీ మేనేజ్మెంట్ విషయాలు కూడా రాసుకోండి, అది మేనేజ్మెంట్ గురించి చెప్పాను. మీకు ఎంబీఏ పుస్తకాలు దొరకవు, ఇది కృష్ణుడు చెప్పిన మేనేజ్మెంట్. ఇది శాంతి శాంతి శాంతి. ఈ అప్పనపల్లి వచ్చాం మనం, నరసింహరాజు గారు వారి కుటుంబ సభ్యుల ఆహ్వానాన్ని పురస్కరించిన అప్పనపల్లి వచ్చాం. పూర్వం ఎప్పుడో నాకు గుర్తున్నది కానీ ఒకసారి మనం ఇక్కడ ఒక సభను ఏర్పాటు చేసుకున్నాం, ప్రవచనం ఏర్పాటు చేసుకున్నాం. ఇలా నరసింహరావు గారి మనవడు వాడు నవీన్ ఉపనయనాన్ని పురస్కరించుకుని ఈ జ్ఞాన యజ్ఞం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇలా ఇటువంటి మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇహంతోటి పరం అయితే ఇటువంటి జ్ఞాన యజ్ఞాలు పెట్టడం కూడా ఇహానికి పరానికి వంతుని ఏర్పాటు చేస్తే ఒక బ్రిడ్జి కట్టినట్టు అవుతుంది. అయితే ఇటువంటి జ్ఞాన యజ్ఞాలు మనం ఏర్పాటు చేసుకోవటం మంచిదే. మనందరం ఆహ్వానించి ఈ అవకాశం మనకు కలగజేసినందుకు నరసింహరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, మీ తరఫున నా తరఫున వారికి కృతజ్ఞతాపూర్వకం వందనములు సమర్పించుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం.